ఈ చెన్నై మిషన్ ఇక్కడ ప్రారంభించి సుమారు 25 సంవత్సరాలు అవుతాం. ఇక్కడ చెన్నై మిషన్ ప్రారంభించడమే కాకుండా ఈ చెన్నై మిషన్ బుక్స్ తాలూకు ప్రింటింగ్, దాని సేల్స్ ఇవన్నీ కూడా భీమవరం చెన్నై మిషన్ వారు చూస్తున్నారు. నాగేశ్వరరావు గారికి ఈ చెన్నై మిషన్ ఇక్కడ ఫౌండరు, అధ్యక్షుడు. కొంతమందికి పరలోక జ్ఞానం అంటే ఈలోక జ్ఞానం ఉండదు, ఈలోక జ్ఞానం అంటే పరలోక జ్ఞానం ఉండదు. కొంతమంది కుడి చేతితోటి బాగా నడగలరు, ఎడం చేతితోటి కూడా బాగా రాగలరు. అర్జునుడు కుడి చేతితోటి యుద్ధం చేయగలడు, ఎడం చేతితోటి కూడా యుద్ధం చేయగలడు. అంటే రెండు లోకాల జ్ఞానం ఉంది నాగేశ్వరరావు గారికి. అంటే ఈ లోకానికి సంబంధించిన జ్ఞానం ఉంది, వ్యవహార జ్ఞానం నాగేశ్వరరావు గారికి వ్యవహార జ్ఞానం ఉంది, పరలోక జ్ఞానం ఉంది. అంటే ఆయన కుడి చేతితోటి పని చేయగలరు, ఎడం చేతితోటి పని చేయగలరు. లోక జ్ఞానం ఉంది, తర్వాత దానితో పాటు పుష్పానికి ఆ కలర్తో పాటు ఆ రంగుతో పాటు సువాసన కూడా ఉంటే ఎలా ఉంటుందో, అంటే రెండు లోకాలు యశం పరం కూడా రెండు ఉన్నాయి నాగేశ్వరరావు గారు. ఆయన చెప్పిన మాటలు కొన్ని నాకు వినపడ్డాయి, కొన్ని వినపడకపోయినా కోరుగలడు చెప్తారు. కొంతమంది పుస్తకాలు రాస్తే ఆ పుస్తకం కంటే పరిచయం బాగుంటుంది. కొంతమంది పుస్తకాలు రాస్తారు, ఆ పుస్తకాలు మీరు పరిచయం రాయిస్తారు కొంతమంది, ఆ పుస్తకాల కంటే పరిచయం బాగుంటుంది. అలాగే నేను చెప్పే మాటల కంటే ఆయన చెప్పిన పరిచయం వాక్యమే బాగున్నాయి. కొన్ని వినపడ్డాయి, నాకు కొన్ని వినపడలేదు. అయితే మా భక్తిగా శ్రద్ధగా ఇక మనందరినీ ఆహ్వానించి ఈ సమావేశం ఏర్పాటు చేయటమే కాకుండా ఈ సభానంతరం ఇక్కడ అన్నపూర్ణమ్మ గారికి సన్మానం కూడా ఈ చెన్నై మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సభ యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి వారికి ఈ చెన్నై మిషన్కి, నాగేశ్వరరావు గారికి, ఈ కమిటీ సభ్యులకి అందరికీ కూడా సభ యొక్క సాంప్రదాయం అనుసరించి మా కృతజ్ఞతాపూర్వక వందనములు సమర్పించుకుంటున్నాం. మనకి ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధిలోకి రావాలంటే ముందు కావాల్సింది ఆత్మవిశ్వాసం. ఆధ్యాత్మిక జీవితం అనక భౌతిక జీవితంలో కూడా మనకి సక్సెస్ ఉండాలంటే ఆత్మవిశ్వాసం అవసరం. మనం సాధన చేసినా కొంతమంది తిండి తిన్నా ఆ జీర్ణశక్తి బాగోకపోతే రేణీం పొందదు. ఆత్మవిశ్వాసం లేని వాళ్ళకి సాధన చేసినా రేణీం పొందదు. ఆత్మవిశ్వాసం లేకపోతే ఆత్మలాభం సాధ్యం కాదు. స్వామీజీ అంతా ఉండవారు, దేవుడి మీద విశ్వాసం కాదు, మీ మీద మీరు విశ్వాసం పెంచుకోండి. మీ మీద మీరు విశ్వాసం పెంచుకోకపోతే మీకు దేవుడు తెలియబడదు, జ్ఞానం రాదు. ఆత్మవిశ్వాసం ఉన్నవాడికి లోకంలో అందరూ స్నేహితులుగానే కనిపిస్తారు. ఆత్మవిశ్వాసం లేని వాడికి మిత్రులు కూడా విరోధుల కిందే కనిపిస్తారు. వాడి నేడలు చూసి వాడికి భయం వేస్తూ ఉంటుంది. అంచేది ఇక్కడ భక్తులందరూ మీరు నేను మనం అందరం పెంచుకోవాల్సింది ఏంటంటే ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం పెంచుకుంటాం అనుకోండి, లోకం అంతా మన క్షేమం కోరుతున్నట్టు ఉంటుంది. ఆత్మవిశ్వాసం లేదనుకున్న అందరూ విరేదులే, లోకంలో మన క్షేమం కోరే వాళ్ళు ఎవరు ఉన్నా కానీ నీరు అనిపిస్తూ ఉంటుంది. మనకి దిక్కున్నా దిక్కు లేదు అనిపిస్తాం. ఎవరికి తల మీద తనకు విశ్వాసం లేదు వాళ్ళకి. అంతే ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే మన మనస్సు మనకు తీసుకొచ్చే అరిష్టాలు, మన మనస్సుకు మనకు తీసుకొచ్చే ఇబ్బందులు ఇతరులు ఎవరో తీసుకురాలేదు. ఎక్కువ ఇతరులు ఎవరో కష్టపడుతున్నారని మనం అనుకుంటాం, మన మనస్సే మనకు కష్టపడతారు. అందరూ శాంతి కావాలి, సుఖం కావాలని కోరుకుంటాం. అలా ఉన్నదే శాంతి, ఉన్నదే సుఖం. అసలు అసుఖం లేదు, అశాంతి లేదు. లోపల ఉన్నదే శాంతి, అది ఉంది కాబట్టి మనం కోరుకుంటున్నాం. మన హృదయంలో ఏది ఉంటే అది కోరుకుంటాం. ఉన్నదే సుఖం, అది ఉంది కాబట్టి మన హృదయంలో అది ఉంది కాబట్టి ఎప్పుడు కూడా సహజంగా ఉన్నదే వాస్తవం. అది సహజంగా లేని లేని వాస్తవం, సహజంగా లేని అని వస్తూ ఉంటా పోతూ ఉంటాం. సహజంగా లేని వస్తూ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఏదైతే సహజంగా ఉంటుందో, ఏదైతే శాశ్వతంగా ఉంటుందో అది వాస్తవం. అది అంచేత మనం మన మనస్సు మనకు స్వాధీనం చేసుకుంటే, మన మనస్సును మనం అదుపులో పెట్టుకుంటే, మన మనస్సుకి సభ్యత నేర్పితే, అందులో ఉన్న ఇష్టాలు అయిష్టాలు బయటికి తోలేస్తే, మన మనస్సులో ఇష్టాలు ఉంటాయి అయిష్టాలు ఉంటాయి, అవి బయటికి తోలలేకపోతున్నాం. ప్రయత్నం చేస్తున్నాం, ప్రయత్నం చేసిన బయటికి తోలలేకపోతున్నాం. అంటే లోపల మనకి శాంతి ఉన్నా ఈ మనస్సు దాని తాలూకు గుణాలు, మనస్సు దాని తాలూకు ఆందోళన ఈ మన వెంటాడటం వల్ల లోపల శాంతి ఉన్నా మన చేతికి అందటం లేదు. యేసుక్రీస్తు అంటాడు, ఆకాశంలో తిరిగే పక్షులకి కొంపలు ఉన్నాయి. ఆకాశంలో తిరిగే పక్షులకి అందరు గూళ్ళు కట్టుకుంటాయి. ఊరికే తిరుగుతూ ఉంటే గూళ్ళు కట్టుకుంటాయి, గూట్లో ఉంటాయి, విశ్రాంతి తీసుకుంటే మళ్ళీ ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి, లేకపోతే ఆహారం కోసం తిరుగుతూ ఉంటుంది. ఆకాశంలో ఉన్న పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నాకు ఆ గూడు కూడా లేదు. అదే నేను శాంతిగానే ఉన్నాను. కొంతమంది అన్ని ముందు అశాంతిగా ఉంటారు, కొంతమందికి ఏమీ లేకపోయినా శాంతిగా ఉంటాయి. అది యేసుక్రీస్తు చెప్పిన మాట. శాంతిగా ఉండటమే కాదు, ఒక అద్దెలు లేకుండా మానవ జాతిని ప్రేమించాడు. తర్వాత యేసుక్రీస్తు జీవితంలో నిన్న క్రిస్టమస్ అయింది కదా. క్రిస్టమస్ అంటే యేసుక్రీస్తు పుట్టిన రోజు. ఆ యేసు అంటే ఒక భాష ఉంది, ఏదో భాష, ఆ భాషలో యేసు యేసు అనే పదం ఉంటుంది. ఇబ్బరు భాష ఇది ఒక భాష. ఇబ్బరు భాషలో యేసు అంటే గౌతమ బుద్ధుడు పాలీ భాషలో బోధించాడు. యేసు జీవితంలో ముఖ్యమైన సంఘటన ఏంటంటే శిలువ వేయబడ్డాడు. ఆయన శరీరం శిలువ వేయబడింది. ఆయనకి అన్యాయం జరుగుతున్నా ప్రతిఘటించలేదు. ఆయనకి యేసుక్రీస్తుకి అన్యాయం జరుగుతున్నా, ఆయన ఏమి పొరపాటు చేయకపోయినా ఆయనకి శిక్ష వేస్తా అంటే దాన్ని ప్రతిఘటించలేదు. రెజిస్ట్ నాట్ ఇవి. ఆయనకి చెడ్డ జరుగుతున్నా దాన్ని ప్రతిఘటించలేదు, దాన్ని నిరోధించలేదు. వాడు అతన్ని శరీరం సిరి వేసినప్పుడు అక్కడ సిలువు ఎవరిని వేశారు? సిలువ ఆ శరీరాన్ని సిలువు వేశారు. శరీరాన్ని సిలువు వేసిన తర్వాత మళ్ళీ ప్రాణం విడిచిపెట్టాక మూడో రోజున మళ్ళీ సజీవుడి వచ్చాడు. అంటే లోపల ఉన్న పదార్థానికి శరీరానికి మరణం అన్నా, లోపల ఉన్న వస్తువుకి మరణం అనేది నిరూపించాడు. మూడో రోజున మళ్ళీ దిగిసి వచ్చాడు. శుక్రవారం సిరి వేశాడు, ఆదివారం మరి తెలిసి వచ్చాడు. ఆ శుక్రవారాన్ని చాలామంది శాటర్డ్ ఫ్రైడే అంటారు. ప్రపంచంలో మహాత్ముని చరిత్రలో, మహర్షుడి చరిత్రలు, యోగుల చరిత్రలు లిస్ట్ చూసుకుంటే చాలా మంది శుక్రవారమే శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ ఫ్రైడే ఈ ఫ్యాటల ఫ్రైడే అంటూ ఉంటారు ఇంగ్లీష్లో. మహాత్ముడు గాంధీ గారిని కూడా శుక్రవారం చంపబడ్డాడు. 190 మంది మహర్షులు మహాత్ములు చరిత్రలో ఎక్కువ ఫ్రైడే ఆయన విడిచిపెట్టి శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళినాడు అనిపిస్తాను. యేసుక్రీస్తు గతంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన శరీరం శిలువ వేయబడింది. అంటే దేహం మన అందరు కూడా ఇప్పుడు దేహము నేను అనే తలంపు ఉంది. ఈ దేహము నేను అనే తలంపు మనకు 2 తలంపులు బలీయంగా ఉన్నాయి. ఒకటి నేను అనే తలంపు, 2 నాది అనే తలంపు. ఈ 2 తలంపులు లేని సత్పదార్థాన్ని, బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకునే వరకు ఆజన్మకు ఆజన్మ ఈ 2 తలంపులు వెంటాడుతూ ఉంటాయి. మళ్ళీ వెంటాడటం కాదు, వేటాడుతూ ఉంటాయి. బోయవాడు జంతువుని ఎలా వేటాడతాడో మళ్ళీ 2 తలంపులు పట్టుకుని వేటాడుతూ ఉంటాయి. అయితే ఈ 2 తలంపులు లేని వస్తువు కూడా ఇక్కడ ఉంది. అహమాత్మ గుడాకేశ, మీ అందరి హృదయంలో నేను ఆత్మగా ఉన్నాను, చైతన్యంగా ఉన్నాను, బ్రహ్మ పదార్థంగా ఉన్నాను అని భగవంతుడు ఏదైతే చెప్పాడో 10వ అధ్యాయంలో భగవంతుడు అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థిత అందరి హృదయంలో తిష్ట వేసుకుని ఉన్నాడు. నేను ఉన్నాను, అందరి హృదయంలో ఉన్నాను అంటే మనకి ఏదో కేంద్రం చూపించాడు. లోపలే ఉన్నాడు, బయట లేడని కాదు. పైన ఉన్నాడు, కింద ఉన్నాడు. భగవంతుడు లేని ప్లేస్ అంటూ లేదు, భగవంతుడు లేని కాలం అంటూ లేదు. భగవంతుడు లేని ప్లేస్ అంటూ ఉంటే, భగవంతుడు లేని కాలం అంటూ ఉంటే వాడు భగవంతుడు కాదు. అంతటా ఉన్నవాడు, అన్ని అంతటా తానై ఉన్నవాడు, అన్ని కాలాల్లో ఉన్నవాడు, అన్ని కాలాల్లో జీవకోటిని ధరించిన వాడు సర్వశక్తివంతుడే కాదు, సర్వసాక్షి, కర్మ ఫలదాత, ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ మహాజ్ఞాని మాత్రమే కాదు, శక్తివంతుడు. భగవంతుడు అంటే కేవలం జ్ఞాని మాత్రమే కాదు, శక్తితో వస్తాడు. కృష్ణుడికి జ్ఞానం ఉంది, జ్ఞానంతో శక్తి ఉంది. కృష్ణుని ఎవరైనా ఎవరినైనా చంపాలని సంకల్పిస్తే ఉనికి అలా ముట్టుకుంటే వాడు చనిపోతాడు. ఏంటి ఇలా ముట్టుకున్నాడు చనిపోయాడు అంటే ఉనికే కంసుని ఇలా పట్టుకుని ఇలా అన్నాడు, కింద పడిపోయి చనిపోయాడు. అంటే చూసే వాళ్ళకు ముట్టుకున్నాడు చనిపోయాడు ఏంటి అనిపిస్తుంది, నీకు అర్థమవుతుందో. కానీ ఆయన ఎవడైతే చంపాలని సంకల్పించి ఎవడైతే ముట్టాడు ముట్టుకున్నాడో వాడి శరీరం మీద ఒక్కసారి 1000 బలం పడదు, వేసరైపోతాడు. మనకి ఏంటి అలా ముట్టుకున్నాడు, ప్రాణం పోయింది అనుకుంటా. అలా కాదు, ఎవరికైతే ప్రాణం మీద 1000 వచ్చాడు మీద పడినట్టుంటుంది ప్రాణం. సర్వశక్తివంతుడే కాదు, సర్వ జ్ఞానం బ్రహ్మజ్ఞానం మాత్రం సర్వశక్తివంతుడు. అంత శక్తితోటే వాడు దేహం ధరించి వస్తాడు. ఇందుకే మనం ఇప్పుడు దేని గురించి చెప్పు, క్రీస్తు కృష్ణుడు, క్రీస్తు కృష్ణుడు. ఆయన గొర్రెల్ని కాశాడు, ఈయన ఆవుల్ని కాశాడు. ఆయన గొర్రెల్ని కాసుకున్నాడు. ఎవరు? క్రీస్తు కృష్ణుడు ఆవుల్ని కాసుకున్నాడు. నీకు అర్థమవుతుందా? అంటే వాళ్ళు ఆవులు మనమే, గొర్రెలు మనమే, మన జీవకోటికి కాపలాదారు. యేసుక్రీస్తుకి తప్పిపోయిన గొర్రె అంటే బాగా ఇష్టం. అట తప్పిపోయిన గొర్రెలంటే, తప్పి ఏదైనా గొర్రె తప్పిపోయిందనుకోండి, అదంటే వాడికి యేసుక్రీస్తుక తప్పి గొర్రెలు మందలోంచి గొర్రె తప్పిపోతే అది బాగా ఇష్టం. అయ్యో, వాడి ఆ గొర్రె పాడైపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది, చెడిపోయింది, మంచి మార్గంలో విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయింది, వాడు ఎలా ఉద్ధరించాలి? తన ప్రేమను ఇచ్చి, తన శాంతిని ఇచ్చి ఆ తప్పిపోయిన జీవుణ్ణి రక్షించడానికి ప్రయత్నం చేస్తాడు. వాడే దేవుడు, వాడు దేవుని కుమారుడు. మనం ఏం చేస్తాం? పాడైపోయిన వదిలేస్తాం, తప్పిపోయినని వదిలేస్తాం, బాగున్న వాళ్ళ చుట్టూరు తిరిగి భజన చేస్తాం. మనం నేర్చుకున్నది యేసుక్రీస్తుకలా కదట్లు, తప్పిపోయిన గొర్రెంటే బాగా ఇష్టం. అంటే పాడైపోయిన వాళ్ళు వదిలేయకూడదు, వాళ్ళని కూడా రక్షించాలి. అంటే అమెరికాలో కూడా ఎవరు తాగేసి బాగా సారా తాగేసి పాడైపోయిన వాళ్ళని కూడా చర్చి కొన్ని చర్చెస్ వాళ్ళని జారదీసి వాళ్ళకి బట్టలు కొనిపెట్టి అన్నం తిని వాళ్ళకి కావాల్సిన వాయిద్యం చేసే తప్పిపోయిన గొర్రెల్ని రోడ్డు మీద వదిలేయకుండా వాళ్ళ కొన్ని బాధ్యతలు వహిస్తారు. మనం తప్పిపోయిన గొర్రెను వదిలేస్తాం. అంచేత క్రీస్తు ఆవు ఎవరు కాశాడు? ఆవుల్ని కాశాడు. ఎవరు? మన కృష్ణుడు వాడు గొర్రెల్ని కాశాడు. ఆ గొర్రెలు మనమే, ఆవులు మనమే, మనం జీవకోటి. మనం జంతువుని విసర్జించే మలం ఏ జంతువు మలం ఉపయోగించుకోరు. ఇంచేది దుర్వాసనగా ఉంటుంది. ఒక ఆవు విసర్జించిన మలమే సువాసనగా ఉంటుంది. చాలా మనిషి విసర్జించే మలం ఇంకా ఆ వాసన భరించలేదు, కానీ ఆవు విసర్జించే మలం సువాసన వస్తుంది. మన ఇంట్లో కళ్ళా తీసుకుంటాం, నీళ్ళలో కలుపుకుంటాం, కళ్ళా తీసుకుంటాం, మీరు ముక్కులో పెట్టుకుని చూడండి, ఆవుని సువాసన వస్తుంది. ఆ మలం కూడా ఆ ఆవుకే చెంది. అందుకే మన హిందువులు ఆవుల్ని గౌరవిస్తారు. వినోబావ గారు ఆవు ఎంత ముసలదైనా దాన్ని కాపాడుకోవాలి, కానీ చంపకూడదు. మన హిందూ ధర్మం అని చెప్తే ఆవుల్ని వధించడం నిషేధించమని చెప్తే గవర్నమెంట్ ఒప్పుకోలేదు, కాదు నిరాహారం చేసి చనిపోయాడు. ఆవుల కోసం చనిపోయాడు ఆచార్య వినోబాబు. అది ఎంత ముసలదైనా ఆవుని పోషించారు. మనం ఏం చేస్తామంటే పాలు ఇచ్చినంత కాలం వాడుకుని అది ముసలిదైతే వదిలేస్తాం. అయితే గోసేవ, మన హిందువులకి ధర్మం ఏంటంటే గోవుల్ని గౌరవించబడం, గోవుల్ని గౌరవించబడం. అయితే గీతలో భగవంతుడు ఏం చెప్పారంటే గోవుల్లో, ఏనుగులో, గోవుల్లో, అగ్ర కులాల్లో, మన తక్కువ కులాల్లో, ఏ కులంలో జన్మించినప్పటికీ, లేకపోతే క్షేమంలో, చండాలల్లో, చెడ్డవాళ్ళు, మంచివాళ్ళు, అందరూ ఎవరైతే ఒకే పదార్థాన్ని చూస్తున్నాడో, హెచ్చు తగ్గులు లేకుండా శరీరాన్ని బట్టి, ఆ శరీరం పెద్దది, ఈ శరీరం చిన్నది, వాడి బుద్ధిమంతుడు, ఈ బుద్ధి లేనివాడు అని అలా కాకుండా లోపల ఉంటే జీవకోటి లోపల ఉంటే పరమాత్మను ఎవరైతే సమానంగా చూస్తున్నాడో వాడి మటుకి జ్ఞాని అని గీతలో చెప్తాడు. వాడి మాటనే బ్రహ్మజ్ఞాని, వాడే నా స్వరూపాన్ని పొందుతాడు. ఎందుకు యేసుక్రీస్తు గురించి మనం చెప్పుకుంటున్నాం కదా, యేసుక్రీస్తు సిలువేసినప్పుడు అక్కడ భగవాన్ ఏమన్నారంటే మనకి శరీరము నేననే తలంపులు, మనం అందరం శరీరము నేననే తలంపును సిలువు అయ్యాలి. ఏమయ్యాలి? ఓ ప్రభువా, యేసుక్రీస్తుని సిలువేసేటప్పుడు ఆ దేహ బాధ ఒకసారి భరించలే కదా, ఓ ప్రభువా దాన్ని మరచిపోయావా అని అడుగుతాం. అని శారీరక బాధ భరించడం, ఓ ప్రభు నన్ను మరచిపోయావా అన్నాడు. మళ్ళీ రెండవ అక్షరం మరచిపోయావా అంటేంటి? నేను నా దేవుడు, ఐఎన్ మై ఫాదర్ వన్, నేను నా తండ్రి ఒకటే, ఆయన దేవుడు, నేను కుమారుని, ఆయన పంపిస్తే నువ్వు వచ్చాను, నా అంతటి నేను రాలేదు. దేవుడా నన్ను వదిలేసావా, నన్ను మరిచిపోయావు అంటున్నానంటే ఈ వాక్యం బాగోలేదు. ఐఎన్ మై ఫాదర్ ఆర్ వన్, నేను నా తండ్రి ఒకటే, ఒక్కటంటే ఒక్కటే అన్నాడు. అప్పుడు రమణ మహర్షి గారు యేసుక్రీ అక్కడ అద్వైతానుభవం, అమృతానుభవం ఆ చివర గడిలో యేసుక్రీస్తు అందుకున్నాడని చెప్పారు. ముందు కంప్లైంట్ చేశాడు, ఓ ప్రభు నన్ను మరిచిపోయావా అంటే బాధ, శారీరక బాధ భరించలేక కంప్లైంట్ చేశాడు దేవుణ్ణి. జ్ఞానికి కంప్లైంట్ కూడా ఉండదు. భక్తులు కంప్లైంట్ చేయొచ్చు, మహాజ్ఞాని అంటే వస్తువు తానై ఉన్న వాడి కంప్లైంట్ చేయడు. భక్తులు కంప్లైంట్ చేయొచ్చు, నన్ను వదిలేసేవాడు కానీ జ్ఞాన మాత, తల్లి లేకుండా బిడ్డ రాడు, భక్తి లేకుండా జ్ఞానము రాదు, భక్తి లేకుండా భగవంతుని తెలుసుకోలేదు, భగవంతుని తెలుసుకోకపోతే జ్ఞానము లేదు, ముక్తి లేదు. అయితే మనం ఏదైనా పుణ్యకర్మలు చేస్తే, పుణ్యకర్మలు చేస్తే మనకి ఇది వస్తుంది, ఏది సుఖం వస్తుంది. ఇవన్నీ కాల ప్రవాహంలో కొట్టుకుపోయి పుణ్యం చేయటం వల్ల వచ్చే సుఖం కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. మనం రాగద్వేషాలను బయటకు తెలిసి ఆ ముక్తిని కన్నా భక్తిని భక్తిని ఆధారంగా చేసుకుని ముక్తిని సంపాదిస్తే ఆ ముక్తి సుఖం శాశ్వతముగా ఉంటుంది, వెలితి లేకుండా ఉంటుంది. ఒక ముక్తి సుఖమే శాశ్వతంగా ఉంటుంది. కానీ మనం ఎన్ని ఘనకార్యాలు సాధించినా పుణ్యం వస్తుంది, కానీ కాల ప్రవాహంలో అన్నీ కొట్టుకుపోతాయి. కాల ప్రవాహంలో కొట్టుకుపోకుండా నిలబడేది ఒక ముక్తి మాత్రమే, మోక్షం మాత్రమే. దాన్ని మన హిందువులు మోక్షం అంటాం, బౌద్ధులు నిర్వాణ సుఖం అంటారు, యేసుక్రీస్తు వాళ్ళు క్రైస్తవులు స్వర్గరాజ్యము అంటారు. పచే మాకు మతం ఒక రకం పేరు పెట్టి పిలిచారు. కళం చైతన్యం హిందువులకు ఒక చైతన్యం, మహమ్మదీయులకు ఒక చైతన్యం, క్రిస్టియన్స్కు ఒక చైతన్యం. ఇన్ని రకాల చైతన్యాలు లేవు, చైతన్యం ఒక్కటంటే ఒక్కటే. మనమేమో నారాయణుడు అని వచ్చాం, వాళ్ళు యెహోవా అని వచ్చాం క్రైస్తవులు. నీకు అర్థమవుతుందా? ముస్లిములు అల్లా అల్లా అని వచ్చాం. ఏదైనా అల్లా అని పిలిచినా ఉన్న సత్పదార్థాన్ని, ఆ బ్రహ్మ పదార్థాన్ని, ఉన్నది ఏదో ఉంది, ఉన్నది ఏదో ఉంది, ఆ బ్రహ్మ పదార్థాన్ని. అయితే ఆ బ్రహ్మ పదార్థాలు క్రైస్తవులకు వేరు, మహమ్మదీయులకు వేరు కాదు. ఉన్నది ఎందుకు అంటే ఆ బ్రహ్మ పదార్థం మనకెంత నిజము, క్రిస్టియన్స్కి అంతే నిజం, ముస్లిమ్స్కి అంతే నిజం, అన్ని అందరికీ అంతే నిజం. దాన్ని రకరకాలుగా పేర్లు పెట్టి పిలుస్తున్నారు. కానీ మతాలు వేరు, మార్గాలు వేరైనా గమ్యం అందరూ బ్రహ్మ పదార్థాన్ని ఎరుకుడు తెచ్చుకోకుండా ఎవడికి వాడికి శాంతి లేదు, సుఖం లేదు, ఆనందం లేదు, హృదయంలో శాంతి ఉండదు. దాన్ని మనం అందుకోకుండా మనం మనస్సే ఆపు చేస్తుందని మనకు తెలియటం లేదు. ఫండమెంటల్గా ఎల్కేజీ సబ్జెక్ట్ని కూడా మనకు తెలియటం లేదు. అది పునాది లేకుండా వచ్చేసాం మనం, మనం పునాది లేకుండా వచ్చేసాం. అసలు ఎవరు వద్దస్తున్నారు? హృదయంలో దేవుడు ఉన్నాడని చెప్తున్నారు. మరి ఎందుకు ఉంటే నాకెందుకు తెలియటం లేదు? మన అలవాట్ల యొక్క వేగం వల్ల, మన సంస్కరణల యొక్క వేగం వల్ల, మన మనస్సు వల్ల లోపలన వస్తువు మనకు తెలియటం లేదని అది అర్థం చేసుకోకుండా వాడి కారణం, వీరి కారణం, కులాల కారణం, మతాల కారణం, వీళ్ళు కారణం, వాడి కారణం. ఏమిటండి ఈ దేశంలో కులాలు ఎక్కువైపోయినాయి, ఏమిటండి ఈ దేశంలో మతాలు ఎక్కువైపోయినాయి అంటే ఉంటారు. అంతకేంటి అశాంతి అంటే ఉంటారు. శాంతి బయట నుంచి రాదు, శాంతి లోపల నుంచి వస్తుంది. జ్ఞానం పైనుంచి పోసేది కాదు, లోపల నుంచి ఊరేది. కులాలు లేని సమాజము, అనేక సమాజం కులాలతో సంబంధం లేకుండా అనేక సమాజాలు ఉన్నాయి, అనేక దేశాలు ఉన్నాయి. వాళ్ళందరూ శాంతిగా లేరు, సుఖంగా లేరు. ఇది ఒక వంపు. ఇక బాగా సబ్జెక్ట్ మీరు బాగా అర్థం చేసుకోండి. కులాలు లేని దేశాలు చాలా ఉన్నాయి, కులంతో సంబంధం లేకుండా, రంగుతో సంబంధం లేకుండా దేశాలు చాలా. అలా అయితే వాళ్ళందరూ శాంతిగా ఉన్నారు, శాంతిగా లేరు. మనం ఏం చేస్తామంటే ఏదో బయట వంపు పెట్టుకుని వీళ్ళు అడ్డు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, ఈ కులాలు అడ్డు వచ్చేస్తున్నారు, మతాలు అడ్డు వచ్చేస్తున్నాయి, అని చెప్పి దేశంలో అశాంతి అని కారణం అనుకుంటున్నారు. కానీ మన బుద్ధి సరిగ్గా లేక ఈ అశాంతి, మన బుద్ధి పాడైపోయింది, మనం భ్రష్టులయ్యామని తెలియక ఈ కులాల మీద, మతాల మీద, పరిసరాల మీద ఆరోపిస్తున్నాం. అసలు మన బుద్ధిని బాగు చేసుకోవాలని తెలివి కూడా, బుద్ధిని బాగు చేసుకోవాలి. బుద్ధిని బాగు చేసుకోకపోతే స్పష్టత రాదు, మన ఆలోచనలో స్పష్టత రాదు, అండర్స్టాండింగ్లో స్పష్టత రాదు. ఏదైనా మన అధ్యయనం చేసినా ఉన్నది ఉన్నట్టు మనకు అవగాహన రాదు. అంచేది భగవంతుడు ఏమన్నాడంటే, నాకు ఇష్టమైన పని మీరు చేస్తూ నా అనుగ్రహాన్ని కనుక మీరు సంపాదిస్తే ఆ ఉన్న వస్తువుని ఉన్నట్టుగా నీకు అవగాహన కలిగే బుద్ధిని నేను మీకు ప్రసాదిస్తాను. మీ బిహేవియర్ ప్యాటర్న్ బాగుంటే, మీ బిహేవియర్ ఇంటెలిజెంట్ బిహేవియర్ అయితే, మీకు ఆ సటిల్ ఇంటరెక్ట్ కనుక ఉంటే, అసలు ఆ తపన అంటూ మీకు ఉంటే, ఆ జ్ఞానానికి డబ్బు పెట్టుబడి అక్కర్లేదు. ఈ గౌరవాలు అగౌరవాలు మీకు అర్థమవుతుంది. కుల బలం, ధనబలం, అండబలం, పార్టీ బలం, దీనికేం అక్కర్లేదు. ఈ జ్ఞానానికి ఈ బలాలు అక్కర్లేదు. ఈ ప్రకృతికి సంబంధించిన విషయాలు. జ్ఞానానికి సంపాదించుకోవడానికి పైసలు అక్కర్లేదు, పైసలు అక్కర్లేదు. జ్ఞానం సంపాదించుకోవడానికి పెట్టుబడి జిజ్ఞాసు ఉంటే సరిపోతుంది. టు నో, తెలుసుకోవాలనే కాంక్ష ఉంటే సరిపోతుంది. తెలుసుకోవాలని చదువుకోవాలనే కాంక్ష మనకుంటే ఏమి, బహు భేద కుటుంబంలో జన్మించిన వాళ్ళు కూడా కష్టపడి చదివిని సుప్రీంకోర్టు జడ్జిలు అయిన వాళ్ళు అన్నారు. అంటే వాళ్ళకి పావర్టీ అడ్డు రాదు, వాళ్ళకి ఆ ప్రతి విషయం ముందు వాళ్ళకి ప్రావర్టీ అడ్డు రాదు. తల్లిదండ్రులు చిన్నప్పుడు చనిపోతే ఏ న్యాయమవారి ఇంటికాడే పెరిగి, లేకపోతే ఏ రామకృష్ణ మట్లోనే పెరిగి హైకోర్టు జడ్జీలు సుప్రీంకోర్టు జడ్జీలు అయిన వాళ్ళు ఉన్నారు. ఎంచేతే వాళ్ళ బుద్ధి సరిగ్గా ఉంది. అంటే బాహ్యంగా వాళ్ళకి సహాయ సహకారం చేర్చబడినారో, సహకారం స్వీకరించారో, వాళ్ళ అభివృద్ధిలోకి వచ్చారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనేక మంది మనకు సహకారం చేయటం వల్ల మనం ఈ అభివృద్ధిలోకి వచ్చాం. కాబట్టి వాళ్ళు కూడా తోటి మానవులకి అటువంటి కష్టపడిన వాళ్ళు తోటి మానవులకు వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అది జ్ఞాపకం పెట్టుకోవడం. ఎవరు సహకారం వల్ల మేము మన అభివృద్ధిలోకి వచ్చామో వాళ్ళు ఇప్పుడు బతికి ఉండకపోవచ్చు, కానీ వాళ్ళే ఎవరైనా వాళ్ళు మనకు ఎలా సహాయం చేశారు, ఎటువంటి పరిస్థితుల్లో సహాయం చేశారు, అటువంటి పరిస్థితుల్లో ఎవరంటే మనం కూడా సహకారం చేయాలి. అప్పుడు వాళ్ళ రుణం తీరిపోతుంది మనకు, అప్పుడు వాళ్ళకి మన రుణం తీరిపోతుంది. ఇంతకీ సబ్జెక్ట్ ఏంటి, యేసుక్రీస్తుని శిలువ వేశారు. రమణ మహర్షి గారు ఏమన్నారంటే మనం కూడా శిలువ వేయాలి, మనం కూడా శిలువ వేయాలి. దేహము నేననే భావన, దేహము నేననే తలంపుని శిలువ వేయాలన్నారు. అంటే దేహము నేననే తలం, దేహాన్ని చంపితే జ్ఞానం రాదు. దేహము నేననే ప్రథమ తలంపు, ఆ ప్రధాన తలంపు, ఆ ఫస్ట్ థాట్, ఆ దేహము నేననే భావన, దేహము నేననే తలంపు, అది వాడి సైతాన్ అంటారు క్రైస్తవ మతం. వీడినే సైతాన్ గడు అంటారు. అంటే దేహ బుద్ధిని ఎవరైతే శిలువేసి సాధన చేసి తొలగించుకుంటున్నాడో వాడి మహాజ్ఞానం ఉంటాడు. అంచేత మన శాంతికి మనమే అడ్డొస్తున్నాం, మనకు మనమే విరోధం. అంటే భగవద్గీతలో భగవంతుడు ఏమని చెప్పాడంటే, అర్జున నీ మనస్సును బాగు చేసుకోకపోతే ఎవరు బాగు చేసి పెడతారు నీకు? నీ తల్లిదండ్రులు ఇస్తే నీకు పైసలు ఇస్తారు, లేకపోతే బట్టలు కొనిస్తారు. వాళ్ళు బాగా డబ్బు ఉన్న వాళ్ళైతే కారు ఒకటి కొనిస్తారు. మళ్ళీ ఈ వాహనానికి ఇంకో వాహనం కొనిస్తారు, అంతేగాని వాళ్ళు ఏదో ఒక మాట సహాయం చేస్తారు. కానీ నిన్ను నువ్వే వద్ద భౌతిక వస్తువులు నీకు ఇవ్వచ్చాం, కానీ ఆ చైతన్యం దగ్గరికి వచ్చాయి. ఇప్పుడు సత్యాన్వేషంగా ఆ సత్య పదార్థం అనుభవంలోకి తెచ్చుకోవడానికి నీ అంతటి నువ్వే కృషి చేసుకోవాలి, నీ మనస్సును నువ్వే నిలదీసుకోవాలి, నీ మనస్సును నువ్వే విశ్లేషణ చేసుకోవాలి. నీ మనస్సులో ఉన్న బలహీనతలు ఏంటో, నీ అలవాట్లు ఏంటో నువ్వే చూసుకోవాలి. ఎటువంటి విషయాలు, ఎటువంటి అలవాట్లు ఉంటే వాళ్ళు నీకు అశాంతి వస్తుందో నువ్వు నేరుగా చూసుకోవాలి, డైరెక్ట్గా చూసుకోవాలి. అందులోంచి విడుదల చేయమని ప్రయత్నం చేస్తూ భగవంతుని ప్రార్థిస్తే నువ్వు విడుదల పొందుతావు. మోక్షం అంతేనే అర్థం, విడుదల. దేహాభిమానంలోంచి, అజ్ఞానంలోంచి, అశాంతిలోంచి విడుదలే మోక్షం. మోక్షం అనే శబ్దానికి విడుదల అని అర్థం. ఎందులోంచి విడుదల? అనాత్మలోంచి విడుదల. నువ్వు ఎప్పుడైతే అనాత్మలోంచి విడుదల అయ్యావో, నీటిలో నీరు కలిసిపోయినప్పుడు నీటిలో నీరు ఎలా కలిసిపోతుంది, ఎంత సహజంగా గాలిలో గాలి ఎలా కలిసిపోతుందో, వెలుతురులో వెలుతురు ఎలా సహజంగా కలిసిపోతుందో, నువ్వు బ్రహ్మములో కలిసిపోతావు. ఇక అలా విడిపడ్డావు అనుకో వెంటనే, అప్పుడు కా ప్రాణం తీసుకోవాలి. అనాత్మలోంచి నువ్వు బయటపడ్డావునుకో, మన అనాత్మలోంచి బయటపడగలం, కానీ ఆత్మలోంచి బయటపడగలం, బయటపడలేదు. ఏది మనం కాదో, అందులోంచి వేరుపడగలం. ఏది మనం అవునో దాంట్లోంచి వేరుపడగలం, మనం కాని దాంట్లోంచి వేరుపడగలం. దేహంతో, మనస్సుతో, ప్రకృతితో, ప్రపంచంతో, అన్నిటితో, దేవతలతో, దెయ్యాలతో, అందరితోటి వేరుపడగలం. కానీ మన స్వరూపంతో మనం వేరుపడలేము. ఏది మనంగా ఉన్నా దానితోటి వేరుపడలేము. కానీ అన్నిటితోటి ఏరిపడగలవు. నువ్వు ఏ వస్తువుతోటైతే ఏరిపడలేవో అది నీవై ఉన్నావు. అది ఎవరైనారు? యూఆర్ దట్. అది నీవై ఉన్నావు, అది నీవై ఉన్నావు. అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని బ్రహ్మం అనుకోదు. ఉడికి నీ సాధన బలం కోసం నీ మనస్సు అంటాను. అంతేగాని బ్రహ్మమునేది బ్రహ్మమునేది బ్రహ్మను అనుకోదు, మనస్సు అంటుంది. నేను మంచివాణి నేను మంచివాణి మంచితనం అనుకోదు, మనస్సు అంటుంది నేను మంచివాణ్ణి. ఈ అనుకోటాలే మన క్వాంఫలం ఉంచుతున్నాయి. అనుకోటాలు మానేయమన్నారు భగవాన్. పేదవాళ్ళు మీ పేదవాళ్ళని అనుకోకూడదు. నువ్వు పేదవాళ్ళు అనుకున్నా నీ ఆత్మ పేదదా? ధనవంతులు మీ ధనవంతులు అనుకోకూడదు. ధనవంతులు అనేది ప్రకృతి గొడవలు, ఇప్పుడు అవుట్ సైడ్ గొడవలు. ధనం అనేది ధనం పేదరికం, ఇవన్నీ అవుట్ సైడ్ గొడవలు. చదువులు సంఖ్యలు ఉద్యోగాలు ఇవన్నీ అవుట్ సైడ్ గొడవలు. ఈ అవుట్ సైడ్ గొడవలను చూసి, ఈ వైభవాలను చూసి ఇక్కడ అంతర్యాన్ని మోసపోవడం. నీ బిహేవియర్ చూస్తాడు, నీ హృదయంలో ఉన్న సౌందర్యాన్ని చూస్తాడు, నీ మనసు అణిగిందులో చూస్తాడు. అంటే మీరు అర్థం కదా. ఇప్పుడు దాన ధర్మాలు మంచియే, ఆయన ద్వితీయం. అది దానివల్లే నీకు సాక్షాత్కారం కాదు. నీ లోపల ఉన్నటువంటి నీకు ఉద్రేకం కలగజేసి, వేడి కలగజేసి, ఉద్రేకం కలగజేసి, బాగా వేడి కలగజేసి, నీ మనస్సుని దేహాన్ని వేళ్ళు ముంచేసి, నీ పునర్జన్మలకు కారణాలైన కామ క్రోధాల్లోంచి విడుదల పొందటం వల్ల నీకు సాక్షాత్కారం కలుగుతుంది. కానీ కేవలం దాన ధర్మాల వల్ల కలగదు. అది శకంగతి. నీ దాన ధర్మాలు అజ్ఞానంలోంచి బయట పడతా అంటే మంచిది. అజ్ఞానంలోంచి నువ్వు బయటకు రావటానికి సహకరిస్తే మంచిది. లేకపోతే నీకు చిత్తశుద్ధి కలగటానికి మంచి చిత్తశుద్ధి కలగజేస్తే మంచిది. కేవలము నీకు స్వచ్ఛాన్వేషణ లేకుండా ఈ కామ ఈ కోరికలు, ఈ ప్రపంచం, ఆచార్యులు వారు అన్నారు, ఈ ప్రపంచము ఎంత నిజముగా కనిపిస్తుంది అంత అనిజము, ఎంత సత్యముగా కనిపిస్తుందో అంత అసత్యము. ఏమండి మీరు ఎలాగంటారంటే సత్యముగా కనిపిస్తుంది కదా. అంటే నీకు కోరికలు ఉన్నాయి, వాసనలు ఉన్నాయి, భోగవాంఛలు ఉన్నాయి, నీది జ్ఞానం పట్ల ఏం చెప్పి లోకాన్ని ఎంజాయ్ చేయరు ఇంకా పెద్దవాళ్ళు అయిపోతున్నాయి, ఎంజాయ్ చేసి సుఖపడి చచ్చిపోదాం, సుఖపడి చచ్చిపోదాం, ఇదే గొడవ. ఎంచేపు నీకు ఎంజాయ్మెంట్ ఇది వన్ థింగ్ అండ్ పెర్ఫెక్షన్ ఇది వన్ అదర్, పెర్ఫెక్షన్ ఇది అనదర్. నీ కళ్ళు, నీ మనస్సు, నీ ఇంద్రియాలు ఎంజాయ్మెంట్ ఉంది, ఎంజాయ్మెంట్ మీద ఉంది. కానీ లిబరేషన్ లేదు, మీద లేదు సాలిబ్రేషన్ లేదు, మీద లేదు పెర్ఫెక్షన్ లేదు. దీస్ టూ ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్స్. ఉత్తర ధ్రువానికి దక్షిణ ధ్రువానికి ఎంత దూరం ఉందో, ఎంజాయ్మెంట్కి పెర్ఫెక్షన్కి ఎంత దూరం ఉంది అని మనం అందరం వచ్చేపు ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ అంటున్నాం. కానీ ఈ ఎంజాయ్మెంట్ అంతా కూడా భవిష్యత్తులో నీకు అశాంతిగా దుఃఖంగా మారిపోతుందని తెలియకపోవటం అన్న ఎంజాయ్ చెయ్యాలి, ఎంజాయ్ చెయ్యాలి. ఎవరు ఎంజాయ్ చేసేది నీ మనస్సు? ఎంజాయ్ చేసి ఎంజాయ్ చేసి ఏమవుతుంది? నీ నరకంలో కూరిగిపోయేటట్టు వస్తుంది. అర్జున ఎంతి కూడా అవుట్ సైడ్ కూడా ముందు నీ మనసుని స్నేహితుడిగా మార్చుకో. నీ మనస్సుని బాగు చేసుకుని ఎవరు బాగు చేసి పెడతారు? నీ నేరత్త బాగు చేసి పెడుతుందా? నీ అత్తగారు బాగు చేసి పెడుతుందా? మీరేదో పచ్చగా ఉంటే చుట్టాలని బంధువులు అంటే బంధించేవాడు. మీరు పచ్చగా ఉంటే పలకరిస్తామంటారు, మీరు పచ్చగా లేకపోతే ముఖం పక్కన వేసుకుని పోతాను. పూర్వం ఒక ఆచార్య గారు ఉండోడు ఇక్కడ కలెక్టర్ గారు కండి. పాపం ఏదో కారణంగా ఆయన పట్టుకెళ్ళి ఎవరో డబ్బులు ఇస్తూ ఉండోడు. ఆయనకి ఇష్టమైన వాళ్ళు ఎవరో సీఎడీని తీసుకొచ్చి పట్టించారు. పాప ఆయన చాలా మంచివాడే. ఏదో ఆయన తిని చిన్న చిన్న మొత్తాలు, ఏదో 1000 2000 కాదు, కోట్లు కాదు, 1000 2000 లేకపోతే దద్దోజును చక్కెర పొంగలు. ఈ రాజకీయ ఆయన అమాయకుడు పాపం, ఐసీఎస్ఏ కానీ అమాయకుడు. కానీ ఎప్పుడు కూడా ఈ లంచాలు పుట్టుకుని తెలివైన దొంగలు పెద్ద చేపలు ఎవరో దొరకరు, తెలివైన వాళ్ళు దొరకరు. ఇటువంటి వాళ్ళు అమాయకులు దొరుకుతూ ఉంటారు. వాళ్ళు చివరికి పాపం ఆయన్ని రాజకీయ నాయకులు ఆయనకున్న విరోధులు ఏం చేసి పట్టించని ఉద్యోగం తీసేశారు. ఆయనకి ఇచ్చేది ఎంత ఇచ్చేవాళ్ళు? చక్కెర పొంగ వైష్ణవురాలు, చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహార, అది లేకపోతే డబ్బంతా ఉరికి 10,000 20,000 అంతకై దోపిడీ మనిషి కాదు, ఏదో పర్సు 10,000 20,000 వచ్చింది అంతవరకే పాపం. అదేనా ఎవడు ఇష్టం లేకపోతే ఎవడైనా ఆయనకి విష్ణు అంటే, ఆవిడకి విష్ణు అంటే ప్రీతి, ఆనందాలు అంటే ప్రీతి, లక్ష్మీదేవి అంటే ప్రీతి. ఒకసారి కొంతమంది వర్తకులు ఈ చిన్న చిన్న బంగారము ఆయనగాళ్ళు విష్ణువు బొమ్మలు తీసుకెళ్ళి ఆయనకు అప్పు చేస్తే చాలా బాగున్నాయి ఈ బొమ్మలు, మన బూట్లో పెట్టి పూజ చేసుకుందాం అని ఆ మరుసటి రోజు బొమ్మలు ఇచ్చిన మరుసటి రోజుని ఆయన తమిళనాడు స్వగ్రామం అక్కడికి పట్టిపోతా అంటే విజయవాడ ఆ కృష్ణానది బ్రిడ్జి దగ్గర సిజేడీలు కాసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టుకుని ఇంత చేస్తే విష్ణువు బొమ్మ పట్టుకుని ఈ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది పట్టిన చేశారు, ఉద్యోగం చెడగొట్టారు. ఇంతకీ ఆయన ఒకసారి హైదరాబాద్లో నాకు కనిపించి అన్నాడు, ఏమండి మీ పశ్చిమ గోదావరి జిల్లాలో అందరూ నాకు దూరాంచి నమస్కారం పెట్టేవారు, కొంతమంది పాదాలకు పెట్టేవారు, నా ఉద్యోగం పోయిన తర్వాత ఎవడైనా హైదరాబాద్లో కనిపిస్తుంటే నా మొహం అంత చూడటం లేదంటే ఎవరో పలకరించడం లేదంట, నాకు దాన్ని లోకం అంటారన్నట్టు. నా ఉద్యోగం పోయిన తర్వాత అంటే రిటైర్ అయిన తర్వాత అయ్యగారు చెప్పలు చూడమని, ఉద్యోగులు ఉన్నప్పుడు కాదు రిటైర్ అయిన తర్వాత వారు చెప్పలు చూడమని ఎవరికి నమస్కారం అని పెడతాడు. ఈ మాజీ మంత్రికి కాలక్షేపము, అంతకుముందు ఏదో పనుల కోసం వస్తూ ఉంటారు, పనుల కోసం వాళ్ళు వస్తున్నారని ఏదో తెలియదు, మనం ఏదో గ్రేట్ అని 10 మంది వస్తా అంటే మనం ఏదో గ్రేట్ అనుకో, ఎవరు గ్రేటాడు, మనస్సు గ్రేటా శరీరం గ్రేటా, ఊరికి ఇదంతా ఇమాజినేషన్, ఇదంతా ఏంటి ఊరికి అలా అనుకుంటాడంటే, ఈ అనుకోవటాల వల్ల కొంపలు పడిపోతాయి, ఆడుకున్న శాంతి చూడకపోతుంది. అనుకో ఏది అనుకున్నా నువ్వు అనుకునేది ఏది నిజం కాదు, నువ్వు అనుకునేది ఏది నిజం కాదు, నిజమనేది నువ్వు అనుకున్నట్లేదు, అది ఎలా ఉందో అలా ఉంది, అది ఎలా ఉందో అలా ఉంది, కానీ నిజం అనేది ట్రూత్ అనేది నువ్వు అనుకున్నట్టు నీ ఊహించినట్టు లేదు. ఇట్ ఈస్ బియాండ్ అవర్ అండర్స్టాండింగ్, ఇట్ ఈస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్, ఇట్ ఈస్ బియాండ్ అవర్ సెన్సెస్ ఆల్సో, ఇవన్నిటికీ అతీతం, అది అనుభవేక వీక్యం, అది అనుభవం. అది నిజంగా లేదనుకోండి, ఒక రామకృష్ణుడికి అందదు, ఒక రమణుడికి అందదు, ఒక వశిష్ఠుడికి అందదు, రాముడికి అందదు, పూర్వద్మన మహర్షులు యోగులు అనేక మంది ఉన్నారు, శరత్ కుమారుడు ఉన్నాడు, వాళ్ళందరికీ దక్షిణామూర్తి ఉన్నాడు, అది నిజంగా వస్తువు అక్కడ లేకపోతే వాళ్ళకి అందదు, ఉంది కాబట్టి తెలుసుకున్నారు. ఆ బ్రహ్మ పదార్థం అనేది ఒకటి ఉంది కాబట్టి వాళ్ళు గెలుకులోకి వచ్చింది, కానీ నిజంగా అక్కడ లేకపోతే అది వాళ్ళకి ఇచ్చింది. అది ఎప్పుడు కూడా భగవద్గీత ఎవరు చెప్పారు, వసుదేవుడి గారు అబ్బాయి చెప్పలేదు, వసుదేవుడికి ఎవరు కృష్ణుడి గారు చెప్పలేదు, ఆడి చైతన్యం అయి చెప్పాడు, బ్రహ్మం అయి చెప్పాడు కాబట్టి భగవద్గీత అయ్యారు. వసుదేవుడి గారు అబ్బాయి కింద చెప్పింది కాదు, నీకు అర్థమవుతుందా, ఉడికే అది బ్రహ్మ భగవద్గీత, వాడి బ్రహ్మం అయి చెప్పాడు, బ్రహ్మం అయి చెప్పాడు కాబట్టి దానికి భగవద్గీత అనే పేరు వచ్చింది, మిగతా వాళ్ళు చెప్పినట్లు ఆ పేర్ల మీద గీతలనే పేరు వచ్చింది. అంతకెంత పాపులర్ గ్రంథం, బైబుల్కి ఎంత ఖ్యాతి వచ్చిందో భగవద్గీతకు కూడా అంతే ఖ్యాతి వచ్చింది. అయితే మనం అధ్యయనం చేస్తే సరిపోదు, అది మనకు అర్థం అవ్వాలి, మనకి చేతనైనంత వరకు ఆచరించాలి, అప్పుడు కృష్ణుడు చెప్పిన బ్రాహ్మ స్థితి మనకు అనుభవంలో పడుతుంది. ముందు అధ్యయనం చేయాలి, అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుని మనం ప్రాక్టీస్ చేయాలి, దాన్ని మన అర్థమైంది మనకు అర్థం అవుతుంది అనుకోండి, ప్రాక్టీస్ చేయకుండా ఉండలేము, మనకు అర్థం అవుతుందంటే ప్రాక్టీస్ చేయకుండా ఉండలేము. ఆ స్పష్టత రాలేదనుకోండి సబ్జెక్ట్లో, ఆ స్పష్టత రాలేదనుకోండి రాలేనప్పుడు బ్రెయిన్లో క్లారిటీ, మనకు అర్థమయ్యే కొద్దీ బ్రెయిన్లో క్లారిటీ వస్తుంది, అప్పుడు అరచేతిలో ఉన్న వస్తువుని మనం ఎంత స్పష్టంగా చూడగలము, అక్కడ దూరంగా ఉన్న వస్తువు కాదు, అరచేతిలో ఉన్న వస్తువుని ఎంత స్పష్టంగా చూడగలము, ఈ వస్తువుని కూడా చావు లేని సత్పదార్థాన్ని, చావు ఎలా ఉంటుందో పుట్టుకు ఎలా ఉంటుందో తెలియని సత్పదార్థాన్ని వాడికి గోచరం అవుతుంది ఎంత స్పష్టంగా, అరచేతిలో ఉన్న వస్తువుని చూసినట్టు. ఇక్కడ మనం నేర్చేది ఇది ఇంత, ఇది అనేకం, నిజం అనేది ఒకటిగా ఉంటుంది కానీ రెండుగా ఉండదు, మూడిగా ఉండదు. లోకము నిజమే, జీవుడు నిజమే, దేవుడు నిజమే, ఇన్ని నిజాలు ఉంటాయా, కొన్ని సిద్ధాంతాల్లో ఏమని చెప్తారంటే, జీవుడు జీవుడు వేరు, జీవుడు దేవుడు వేరు. మీకు అర్థమైంది? దేవుడు దేవుడు వేరు, దేవుడు 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 వేరు. అంటే దేవుడు దేవుడు వేరే ఎందుకు చెప్తారంటే, అందరి దేవతలకి సమానమైన శక్తి ఉండదు, విష్ణువుకి ఎక్కువ ఉంటుందని ఏదో వాడు పాడుతూ ఉన్నారు. దేవుడు దేవుడు వేరు, జీవుడు జీవుడు వేరు. ఒక జీవుడికి ఒక జీవుడికి సంబంధం లేదు. జీవుడు వేరు, ప్రకృతి వేరు, జీవుడు వేరు, ప్రకృతి. ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. నిజం ఎప్పుడు ఒకటిగా ఉంటుంది, కానీ రెండు కానీ మూడు కానీ నాలుగుగా ఉంటాయి. ఇవన్నీ అది వేరు ఇది వేరు అది వేరు ఇది వేరు, ఇవన్నీ నిజమే. ఎంతవరకు నీ అహం భావన ఉన్నంతవరకు, నీకు వ్యక్తి భావన ఉన్నంతవరకు, ఈ ఫోర్స్ అయి బాడీ బాండ్ అయి ఇవి ఉన్నంత వరకు అవి నిజమే. ఏది నువ్వు నిజం అనుకునే, నీ మనసు ఎంత నిజమో అంటే అదే నిజం. అహంభావన అని చెప్పి అన్ని నిజంగానే కనిపిస్తాయి. అది అణిగిన తర్వాత అది ఎక్కడైతే అణిగిందో అక్కడి నుంచే నీకు సత్యం తానుగా వ్యక్తమవుతుంది. సత్యం నీకు తానుగా వ్యక్తమవుతుంది. అప్పుడు ఇది లోపల బయట బేలబుద్ధి నా శక్తి. నేను లోపల ఉన్నాను, ప్రపంచం బయట ఉంది, ఎక్కడో దేవుడు ఉన్నాడు వైకుంఠంలో. ఇదంతా బేదబుద్ధి నీ మనస్సు కనిపిస్తుంది. మనస్సు కనుక అణిగితే, మనస్సు కనుక అణిగితే అంతా నీవే, నీకు భిన్నంగా ఏది లేదు. ఆ ద్వైత భావన ఉండదు. ద్వైత భావన ఎప్పుడైతే వచ్చిందో నీకు భయం వస్తుంది, అసూయ వస్తుంది, ఈర్ష్య వస్తుంది, కోరిక వస్తుంది. ఇక్కడ ఆచార్యులు వారు ఏం చెప్పారు? ద్వైత భావన ఉంటేనే నీకు భయం కలుగుతుంది, ద్వైత భావన ఉంటేనే ద్వేషం వస్తుంది. సర్వ అరిష్టాలకి ద్వైత భావన కాదు. ఆచార్యులు వారు ఏమన్నారంటే, నీకు నిజం కాకపోయినది నిజం కింద ఎందుకు కనిపిస్తానంటే, నీ అలవాట్ల యొక్క వేగం, నీ కోరికల యొక్క వేగం, నీ వాంఛల యొక్క వేగం, నీ భోగ వాంఛలు, ఆ భోగ బుద్ధి, భోగ వృత్తి కారణం. ఇవన్నీ తీసేసి ఓ పక్కన పెడుతుంది. ఇవన్నీ తీసేసి ఓ పక్కన పెడితే అప్పుడు ఉన్నది వస్తూ ఉన్నట్టుగా గోచరుస్తుంది. నీ అలవాట్ల యొక్క నిజం కానిది కూడా నిజంగా కనపడటానికి ఎవరు ఇతరుల కారణం కాదు, నీ అలవాట్ల యొక్క వేగం. నీ అలవాట్లను తీసో పక్కన పెట్టి ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు వ్యక్తం అవుతుంది. అంచేది ఏదో ఈ కులాల కారణం, మతాల కారణం, అది కారణం, ఈ ప్రకృతి కారణం, గాడివాన కారణం, ఈ కారణం, బయట కారణాలు, అది బయట పరిస్థితి. నిజంగా శాంతి స్థానంలోకి ఎవడైతే చేరుకున్నాడో ఆ హృదయ స్థానంలోకి, మన కేంద్రం మన హృదయమే. అంటే భౌతిక హృదయం కాదు, ఆధ్యాత్మిక హృదయం. భగవంతుడు నేను ఏ హృదయంలో ఉంటానని చెప్పాడు, ఏ హృదయంలో ఉండి జీవకోటిని కంట్రోల్ చేస్తానని చెప్పాడు, ఏ హృదయంలో ఉన్న శరీరాన్ని నడుపుతున్నానని చెప్పాడు. ఆ హృదయంలోనే, అక్కడే ఆ హృదయంలోనే మనం ఉండగలిగితే, అక్కడ భగవంతుడు ఏ హృదయంలో నేను ఉన్నానని చెప్పాడు, అది భౌతిక హృదయం కాదు, ఆధ్యాత్మిక హృదయం. ఆధ్యాత్మిక హృదయం అది, అది నీ శరీరం కోసి చూస్తే కనపడదు, నీ శరీరాన్ని కోసి చూస్తే కనపడదు. కానీ నీకు మూల తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? నేరైన తలంపు బయట నుంచి రావటం లేదు, ఈ లోపల నుంచి వస్తాను. ఒకసారి రమణ మహర్షి గారిని అడిగారు, నేను మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతున్నారు, మీరు కూడా డైరెక్ట్గా చెప్పండి. లౌక్యం అది, లౌక్యం అది. దేవుడు ఎక్కడ ఉన్నాడు? లౌక్యం మాటలొద్దు, ఇమాజినేషన్ వద్దు. దేవుడు ఎక్కడ ఉన్నాడని అడిగాడు. ఆయన ఏమన్నాడంటే, వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు అని చెప్పలేదు. వైకుంఠంలోన దేవుడు నీ మనస్సు ఎంత నిజమో అతను అంతే నిజం, నువ్వు చేసే పుణ్యపాపాలు ఎంత నిజమో ఆ లోకాలు కూడా అంతే నిజం. కానీ ఆయన అడిగిందంటే, దేవుడు ఎక్కడ ఉన్నాడు? నీకు నేననే తలంపు ఉంది, వస్తుంది. ఈ నేననే తలంపు ఎక్కడ, లోపల నుంచి వస్తుందో బయట నుంచి వస్తుందో? లోపల నుంచి వస్తుంది, ఇది కామన్ సెన్స్ ఉంటే తెలుస్తుంది, లోపల నుంచి వస్తుంది. అది ఎక్కడ, నేననే తలంపు ఎక్కడి నుంచి ఉదయించి వస్తుందో, ఆ ఉదయించిన చోట దేవుడు ఉన్నాడు, నీ కంట్రోలర్ ఉన్నాడు, నీ యజమాని ఉన్నాడు, నీ భర్త ఉన్నాడు అక్కడ, నీ నిజమైన భర్త వాడు. వాడే నీ రూలరు, వాడే నీ భర్త, వాడే యజమాని, వాడే యజమాని. అక్కడికే ఆ బ్రహ్మ పదార్థంలోనే సృష్టిలో, అక్కడి నుంచే సృష్టి వ్యక్తమవుతుంది, అక్కడే లయం అవుతుంది, అక్కడే ఉంటాను, అక్కడే ఉంటాను. అంచేత ఎక్కడో ఉంటాం కాదు, ఈ మూల తలంపు నీకు నేను దేవుడు లేనని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ నేను లేనని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. దేవుడు ఉన్నాడని చెప్పేవాడికి శాంతి కావాలి, దేవుడు లేడని చెప్పేవాడికి శాంతి కావాలి. దేవుడు ఉన్నాడో లేదో మాకు తెలియదండా, మీమాంసం మాకు అక్కర్లేదని చెప్పేవాళ్ళు కావాలి. అందరికీ శాంతి కావాలి. ఆ శాంతి దేవుడు అన్న సంగతి వాడికి తెలియదు. అది ఆ దేవుణ్ణి తెలుసుకునే వరకు వీళ్ళు మాకు ఆ దేవుణ్ణి తెలుసుకునే వరకు శాంతి లేదు వాడు. ఆ దేవుణ్ణి తెలుసుకునే వరకు వాళ్ళకి శాంతి లేదు, క్షేమం లేదు. ఆయన ఆ జన్మకు ఆ జన్మ అశాంతి క్షోభం వెంటాడుతూనే ఉంటుంది. బాహ్య పరిస్థితులు ఒకవేళ అనుకూలంగా ఉన్నా, బాహ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్నా అనుకూలంగా ఉన్నా ఒకవేళ ప్రతికూలంగా ఉన్నా అశాంతి వెంటాడుతున్నాడు. అదే రమణ మహర్షి గారు చెప్తారు, ఎవరైనా మాకు దుఃఖంగా ఉంటుందండి, ఈ మధ్యన మా సంసార పరిస్థితి బాగోలేదంటే, నిజంగా బాగోలేదు అనుకోండి మీ పరిస్థితులు, మీకు నిజంగా సంసార పరిస్థితి బాగోలేదు అనుకోండి, దుఃఖం వస్తుంది అనుకోండి, మీ సంసార పరిస్థితి బాగోలేదంటే మీ దుఃఖం వస్తుంది అంటారు కదా, మీ దుఃఖం మీ సంసార పరిస్థితి బాగోలేదంటున్నారు, ఇవన్నీ కలిసి మీ ముఖాన్ని భగవంతుడికి తిప్పితే అవన్నీ మంచివి అన్నారు. దుఃఖం కూడా చెడ్డది కాదు, కొన్ని పాఠాలు నేర్పెడుతుంది. దారిద్ర్యం కూడా చెడ్డది కాదు, అది మనకు కొన్ని పాఠాలు నేర్పెడుతుంది. అందుకే మన పెద్దలు ఏం చెప్తారంటే, ముందు బుద్ధి రావాలని ముందు డబ్బు రాకూడదు, బుద్ధి వచ్చిన తర్వాత డబ్బు రావాలి, కానీ బుద్ధి రాకుండా డబ్బు వస్తాడు పాడైపోతాడు. అంటే వాడికి విచక్షణ లేక ఆ డబ్బు వల్ల చివరికి భోగాలు కొనుక్కుని పాడైపోతాడు. ఆ డబ్బు ఎలా ఉపయోగించాలో ఆడికి తెలియదు. అంటే ముందు బుద్ధి రాకుండా డబ్బు రాకూడదు, ముందు బుద్ధి వచ్చాక డబ్బు వస్తే డబ్బు సద్వినియోగం, ముందు బుద్ధి రాకుండా డబ్బు వస్తే సద్వినియోగం దుర్వినియోగం. ముందు డబ్బు తర్వాత బుద్ధి కాదు, ముందు బుద్ధి తర్వాత డబ్బు. ఇంతకీ భగవాన్ దేవి చెప్తారంటే, నీ ఒకవేళ దుఃఖం వచ్చినా నీ సంసార పరిస్థితులు బాగోపోయినా ఇవన్నీ డ్రీమ్ స్టఫ్, ఇదంతా డ్రీమ్ స్టఫ్. మంచి స్వప్నమే, మంచి స్వప్నము డ్రీమే, చెడ్డ స్వప్నము డ్రీమే, ఇదంతా డ్రీమ్ స్టఫే. నీ సంసార పరిస్థితులు బాగున్నా డ్రీమే, కొంచెం మంచి కళ. నీ సంసార పరిస్థితులు బాగోపోయినా అది చెడ్డ కళ. పరిస్థితులు బాగోలేదు అంటున్నావు కదా, ఈ పరిస్థితులు బాగోపోవటం నీ ముఖం వైపు నీ భగవంతుడి వైపు తిప్పితే, ఆ దుఃఖం నీ భగవంతుడి వైపు తిప్పితే అంతవరకు అది మంచిది. ఆ ఎక్స్టెంట్ వరకు అది మంచిది. దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడున్నాడు దేవుడు? ఇది నీ మూల తలంపు, నేననే తలంపు వస్తాను. ఆ నేనే తలంపు నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది చాందోగ్యం. ఈ నేననే తలంపు గురించి చాందోగ్య పురుషత్తులు సనత్ కుమారుడు నారదుడికి బోధించాడు. చదువువలసిన చదువులన్నీ చదివాను, నేను నేర్చుకోవలసిందంతా నేర్చుకున్నాను, నాకు కొరత ఏమి లేదు, బాహ్య పరిస్థితులు అన్నీ బాగున్నాయి, కానీ దుఃఖస్పర్శ లేకుండా ఉండలేకపోతున్నాను సనత్ కుమార అన్నాడు నారదు. పరిస్థితులు అన్నీ బాగున్నాయి, పరిస్థితులు అన్నీ బాగున్నాయి, ఏంటి ఇన్ని భోగాల మధ్యనే దుఃఖ స్పర్శ? ఎన్నో విద్యలు, 64 విద్యలు మాస్టర్ వాడు ఎవడు? నారదుడు. 64 విద్యలు ఆయనకు తెలుసు, ఇన్ని విద్యలు నాకు తెలుసు, అయినప్పటికీ దుఃఖ స్పర్శ లేకుండా ఉండలేకపోతున్నాను, సారల స్థితికి ఎంత ప్రయత్నం చేసినా ఎదగలేకపోతుంది. వాడికి బాహ్య పరిస్థితులు చూస్తే అన్నీ బాగున్నాయి, ఎక్కడ లోటు కనపడటం లేదు. అంటే ఇప్పుడు సనత్ కుమారుడు ఏంటంటే, ఎవరంటే ఎక్కడ దుఃఖం లేదు, ఎక్కడ అశాంతి లేదు, ఎక్కడ అశాంతి లేదు, ఎక్కడైతే ప్రకృతి వాసం లేదు, ఏ వస్తువు అయితే స్వతంత్రమైనదో, ఏ వస్తువు అయితే స్వతంత్రమైందో, ఏ వస్తువు అయితే సుఖస్వరూపమో, దాన్ని తెలుసుకోవడం మానేసి అన్నీ తెలుసుకుందాం. ఎక్కడ సుఖం ఉందో, ఏ వస్తువులో సుఖం ఉందో, దాన్ని వదిలేసి అన్ని విద్యలు నేర్చుకుందాం. అయితే ఎక్కడ సుఖం ఉందో, ఎక్కడ శాంతి ఉందో, ఆ బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకునే వరకు, దాని అనుభవేక వైద్యం చేసే వరకు నేను అశాంతి వెంటాడుతుంది, దుఃఖం వెంటాడుతుంది, శవాలు వెంటాడుతుంది. ఒక జంతు శరీరాలు, మానవ శరీరాలు, ఏదో శరీరం నేను వెంటాడుతున్నాను. ఏ శరీరం ఉన్నప్పుడు ఇదే నేను ఇదే నేను అది ఆశ్చర్యం. ప్రతి శరీరం వచ్చిందంటే కుట శరీరం వస్తే లోకం వస్తుంది, శరీరం వస్తే కుటుంబం వస్తుంది. మీకు అర్థమవుతుంది, శరీరం వస్తే పరిసరాలు వస్తాయి, ఆ శరీరం వస్తే ఏదో కులం వస్తుంది, శరీరం వచ్చాక ఇవన్నీ వస్తాయి. ఆ శరీరం వచ్చే వాళ్ళ కులంతో మతంతో వాడు కాని దానితోటో మీకు అర్థమవుతా పరిసరాలతోటో ఈ ప్రాంతీయ తత్వంతో ఎక్కడో చోట వాడు బంధింపబడి ఎక్కడో చోట అది బంధింపబడి అది కాని తేడాతో తాదాత్యం పొంది ఆ జన్మ కాజన్మ ఆ జన్మ కాజన్మ స్వరూపానికి దూరం అయిపోతుంది. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటిది, ఇక్కడ మనం ఏది గ్రహించాలి అంటే నువ్వు స్వరూపాన్ని విడిచిపెట్టి ఎంత దూరం వెళ్ళావు అంతవరకు మళ్ళీ వెనక్కి వస్తేనే కానీ అది నీకు లభ్యం కాదు, మళ్ళీ వెనక్కి వస్తేనే కానీ నీకు లభ్యం కాదు. అది దేవుడు ఎక్కడ ఉన్నాడు, కైలాసంలో దేవుడు ఉన్నాడు, ఎక్కడ వైకుంఠంలో దేవుడు ఉన్నాడు. ఇవన్నీ ఎంత నిజమంటే వండర్ఫుల్ టీచింగ్, చెవులున్న వాళ్ళందరూ వినండి. ఇవన్నీ ఎంత నిజమంటే ఏం పుణ్యం నిజమే పాపం నిజమే, మరి కైలాసంలో శివుడు ఉన్నాడు, మరి ఆ వైకుంఠంలో నారాయణుడు ఉన్నాడు, స్వర్గలోకం ఉంది నరకలోకం ఉంది ఇవన్నీ నిజమే. ఎంత వరకు నిజమంటే నీ శరీరం చనిపోయాక ఒకడు ప్రయాణం చేసేవాడు ఈ శరీరాన్ని సేవం కాల్చేస్తారు, ఈ శరీరాన్ని బూడిచ్చేసేస్తారు, ఈ శరీరాన్ని బూడిచ్చేసేస్తారు. ఈ శరీరానికి నేననే శక్తి లేదు పాపం, నేను నేను అని ఆనదు. నీకు అర్థమవుతుంది, ఏ శవం కూడా నన్ను వల్లకాటిలోకి ఎందుకు తీసుకెళ్తున్నారా అని అడగదు. ఇదేంటి నన్ను వల్లకాటిలోకి తీసుకుపోతున్నారంటే పాపం శవం అడగదు, అది అడగదు పాపం, మోసుకుపోతా అంటాడు. ఏం చెప్ దేహానికి నేను అనేది తలంపు లేదు, లోపల బ్రహ్మం ఉంది. లోపల ఈ స్వావు పుట్టుకెళ్ళతో సంబంధం లేకుండా నీకు అర్థమవుతుంది కదా, దానికి భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు నీరు తడపలేదు, అగ్ని కాల్చలేదు, పంచిభూతాలు కదా అచేతం. మీకు అర్థమవుతుందా, ఆ ప్రతి పంచిభూతాలకి అది అచేతం, దాన్ని ఎవరు ఏది అది స్వతంత్రంగా ఉంటుంది, అది స్వతంత్ర అస్వతంత్రమైనది కాదు, అది స్వతంత్రంగా ఉంటుంది. మీకు ఇదన్నీ చెప్పాడు కదా, ఆ వస్తువు గురించి చెప్పాడు, అది నేను నేను అని అనదు. ఈ శరీరము నేను నేను అని అనదు. మరి నేను ఎవరంటున్నారు, బ్రహ్మ పదార్థం నేను అనదు. మీకు అర్థమవుతుందా, శరీరం నేను అనదు, అది చైతన్యం నేను అనదు, ఈ జడం నేను అనదు. ఈ రెండింటి మధ్యలో సైతాను గాడు, యేసుక్రీస్తు మతస్థుడు దీని సైతాను గాడు అంటారు. వీడు ఈ రెండింటి మధ్యలో వచ్చాడు మధ్యలోడు, ఈ ఆరు పెళ్ళోరు కాదు మొదటి పెళ్ళోరు కాదు, మధ్యలో సిద్ధమయ్యాడు అన్నం తినేటి పోతున్నాడు. భీమవరం టౌన్ స్టేషన్ దగ్గర పెళ్ళిళ్ళు చేసుకుంటాంటే ఎవడైనా కొంతమంది భోజనాలు పెడతాడంటే రైల్వే స్టేషన్కి వచ్చినాడు అక్కడ భోజనం చేసి వెళ్ళిపోతా ఉంటాడు. ఆడపిల్లోరని మగపిల్లోరు అనుకుంటారు, మగపిల్లోరని ఆడపిల్లోరు అనుకుంటారు. అంచేత టౌన్ స్టేషన్ దగ్గర పని చేస్తుంది కొంతమంది పెళ్లిళ్ళు చేసుకోవడానికి. 100 మందికి ఎస్టిమేషన్ ఇస్తే పదార్థాలకు 200 మంది వచ్చేస్తున్నారు. కొంతమంది రైలు దిగుతున్నారు, ఏంటి అట్టగాల్సి అంటే భోజనాలు పెడుతున్నారంటే చెప్పలేదు అక్కడికి వెళ్ళి భోజనం చేసి ఆడపిల్లోడు కాదు మగపిల్లోడు కాదు అంటే వాడి విచే ఎవరు అడుగుతారు భోజనం చేస్తాండి మీరు ఆడపిల్లోడు మగపిల్లోడు అడుగు శుభ్రంగా సాపాలు చేసి అక్కడ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఇంటిపోయి ఈ మగపిల్లోడికి ఆడపిల్లోడికి అనుమానం వచ్చిందనుకోండి, ఏంటి నీది ఎవడు మా తరపుడు కాదు మీ తరపుడు అంటే వాడు మా తరపుడు కాదంటే ఈ విచారం మొదలు పెడితే ఏం చేస్తాడు, ఇదేంటి ఇక్కడికి వచ్చి ఎందుకు కూర్చున్నావు ఎవరి తరపున వచ్చావని విచారణ మొదలు పెడితే అది పత్త లేకుండా పోతారట. అలాగే ఈ నేను ఈ దొంగ నేను చూశారు, దొంగ నేను మిథ్యా నేను, ఈ దొంగ నేను మిథ్యా నేనుంది. వీడు బ్రహ్మ పదార్థానికి సంబంధించిన వాడు కాదు, కేవలం జడానికి సంబంధించిన వాడు కాదు, చైతన్యానికి సంబంధించిన వాడు కాదు, మధ్యలో వచ్చాడు కాబట్టి విచారణ చేస్తే మధ్యలో పోతాడు. అది నిజంగా ఉంటే విచారణ చూసినా పోడు. ఈ నేను నేననే పదార్థం ఇది ఎక్కడి నుంచి వస్తాను, నీ లోపల నుంచి వస్తాను కదా, అది నీ లోపల నుంచి, అది ఒక్కటే మాటికి నిజం. You must know the truth, you shall know the truth, and the truth shall make you free. నీ లోపల నిజాన్ని తెలుసుకునే వరకు నీకు ఫ్రీడమ్ లేదు. ఏంటి పునర్జన్మలలోంచి ఫ్రీడమ్ లేదు, ప్రకృతిలోంచి ఫ్రీడమ్ లేదు, ప్రకృతి గుణాలలోంచి ఫ్రీడమ్ లేదు, అసత్యములోంచి ఫ్రీడమ్ లేదు, బంధములోంచి ఫ్రీడమ్ లేదు. నువ్వు చివరికి మస్ట్ నో ద ట్రూత్, యూ షాల్ నో ద ట్రూత్, అండ్ ద ట్రూ షాల్ మేక్ యూ ఫ్రీ. అంతకంటే నీకు గచ్చి అంతరే ఉండదు. అంటే సత్యాన్వేషకుడై ఉండాలి. సత్యాన్వేషకుడికి మట్టుకే మిగతా అవసరం లేని విషయాలను పక్కన పెట్టి సత్యాన్వేషకుడికి మట్టుకే సత్యం తెలియబడుతుంది. ఉపనిషక్తి వాక్యం ఏంటంటే, బ్రహ్మము నేను తెలుసుకోవాలి, బ్రహ్మ పదార్థాన్ని నేను తెలుసుకోవాలి, నేను తెలుసుకోవాలి అనుకున్నా వాడు తెలియబడ్డు. నీకంటే వివేకవంతుడు, నీకంటే గట్టికారేవాడు, నీకంటే తెలివైన వాడే, నువ్వు కించుజ్ఞుడు, వాడు సర్వజ్ఞుడు. అంచేత నీకు నాకు తెలియబడాలంటే వాడు తెలియబడ్డు. వాడు ఎవరికి తెలియబడాలనుకుంటాడో వాడికి మాత్రమే తెలియబడతాడు. నువ్వు అనుకున్న మాత్రం తెలియబడ్డం డిజైర్ డస్ నాట్ గివ్ యూ స్ట్రెంగ్త్. నీ కోరిక వల్ల తెలియబడ్డం, నీ కోరిక వల్ల తెలియబడ్డం, నీ కోరిక వల్ల వాడు తెలియబడ్డం. వాడు తెలియబడాలని అనుకుంటే నీ కోరికతో సంబంధం లేకుండా తెలియబడతాడు. నీకు డిజైర్ అక్కర్లా. రమణ మహర్షి గారు సాధన ఏంటంటే సార్, అలా బ్రహ్మ పదార్థం ఈ స్పిరిచువల్ హిస్టరీలో అలా బ్రహ్మ పద ఆయన ఉపనిషత్తులు చదువుకోలేదు, భాగవతం చదువుకోలేదు, వేదాలు చదువుకోలేదు, సాంస్క్రిట్ చదువుకోలేదు, ఏమీ చదువుకోలేదు. మామూలుగా హై స్కూల్లో 9వ తరగతి 10వ తరగతి చదువుకునే అబ్బాయి ఒకసారి కామ్గా కూర్చున్నాడు. అలా వస్తే బ్రహ్మ పదార్థం ఉంటుంది, ఈ దేహానికి అచేతంగా పంచభూతాలకు అచేతంగా ఒక బ్రహ్మ పదార్థం ఉంటుందని కనీసం బ్రహ్మం గురించి శ్రమ అంటే ఇప్పుడు శ్రవణం చేస్తే మననం చేయాలన్న బుద్ధి కలుగుతుంది. మీకు అర్థమవుతుంది, ఆ మననం చేశాక ఆ మననం చేసి వస్తే నేను సొంతం చేసుకోవాలని బుద్ధి కలుగుతుంది. ఆయనకి శ్రవణం లేదు, మననం లేదు, ఏమీ లేదు. ఒక్కసారి సడన్గా ఆ మహాచైతన్యం మన ఆ మహాచైతన్యం ఆయన ఉన్నటువంటి విభక్తి కలిగించి మీకు అర్థమవుతుంది. మనోదేహం అతిక్రమించి, ప్రపంచాన్ని అతిక్రమించి, మనోదేహం అతిక్రమించి, అనాత్మ నుంచి విడదీసి, జడ పదార్థాల నుంచి విడదీసి, మీరు అర్థం, ఆ మహాచైతన్య ప్రంభించి విజయం నుంచి తన స్వరూపాన్ని, ఆ చైతన్య తన స్వరూపాన్ని ఆయనకి ఇచ్చింది. ఆయన స్వరూపం ఆయన చదివి మరణానుభవం ఏదంతా జరిగింది. ఆయన మరణానుభవం తర్వాత అమృతానుభవం పొందాడు. అంటే ఏదో చదివి పొందలేదు, ఏదో విని పొందలేదు, ఏదో పని చేయటం వల్ల, ఏదో సత్కర్మ చేయటం వల్ల ఏదో పొందలేదు, ఏదో పని చేయటం వల్ల పొందలేదు. మీకు అర్థమవుతుంది, లోపల మహాచైతన్యం లోపర్చుకుంది, అది లోపర్చుకుంది. లోపర్చుకుని ఏం చేసింది, అప్పుడు ఆయనకి మరణానుభవం కలిగింది. ఆ మరణానుభవంలో దేహం చనిపోయింది, దేహం చనిపోయింది. ఈ దేహాన్ని తీసుకెళ్లి శ్మశానంలో తాగి చేస్తారు. మరి దేహాన్ని, దేహం పోయినప్పుడు నేను కూడా పోవాలి కదా. మరి దేహం పోయినప్పుడు నేను పోవటం లేదండి, సజీవంగా ఉన్నాను. ఈ దేహానికి మనస్సుకి ఇసుమంత చింతాకంత సంబంధం లేకుండా ఉన్నాను. ఈ దేహంకి నాకు ఇసుమంత సంబంధం లేదు. శరీరం డెడ్ అయింది, ఈ శవాన్ని తీసుకెళ్ళి ఎక్కడో కాల్ చేస్తారు. మరి కాల్చినప్పుడు నేను కూడా పోవాలి కదా, నేను పోకుండా ఉన్నానేంటి, నేను జీవించున్నానేంటి, నేను దేహంతో దేహం పోయినా నేను పోవటం లేదంటి. అంటే దేహం పోయినా తాను ఏ వస్తువుకైతే చావులేదో, ఈ కొన్ని క్షణాల్లో కొన్ని నిమిషాల్లో ఎప్పుడైతే ఈస్తో నేను అనుగ్రహించాడో, ఏ వస్తువుకైతే చావులేదో, ఈ చచ్చే వస్తువులను తాను విడదీసి చావుడైన వస్తువుతో తాదాప్యం కలగజేశాడు. కొన్ని క్షణాల్లో బికేమ్ జ్ఞాని, ఈ బికేమ్ మహర్షి, ఈ బికేమ్ మహాచార, ఈ బికేమ్ యోగి. స్పిరిచువల్ హిస్టరీలో బ్రహ్మ పదార్థం అనేది ఒకటి ఉందని తెలియకుండా బ్రహ్మము ఎదుకులోకి వస్తున్నాడు. కలియుగంలో కాదు, పూర్వపు యుగాల్లో కూడా ఎవడ లేదు. మనం అనుకుంటే తెలియబడ్డా, ఆయన అనుకోవాలి తెలియబడాలి. మనం మంచి వాళ్ళం బుద్ధిమంతులు అనుకుంటే అనుకో, ఆయన అనుకోవాలి బుద్ధిమంతులు. మనం మీ బుద్ధిమంతులు ఉంటే బుద్ధిమంతులు అనుకుంటే సరిపోదు. మీకు జ్ఞానాన్ని ఇచ్చేవాడు అనుకోవాలి, వాడి శాంతి దాత, జ్ఞాన దాత, కాంతి దాత వాడనుకోవాలి. ఏమని నువ్వు బుద్ధిమంతుడు? అందుకే నేను బుద్ధిమంతుడు నువ్వు, నీ బుద్ధిమంతుడు నువ్వు. నీ బుద్ధిమంతుడు అని ఎవరు అనుకుంటారు? దొంగనే అనుకుంటాను. నిజమైన బుద్ధిమంతుడు ఎవడు? నేను బుద్ధిమంతుడిని అనుకోవడం. అయితే ఇక్కడ భగవాన్ ఏం చెప్పారు? దేవుడు ఎక్కడున్నాడు? మూల తలంపు ఎక్కడి నుంచి ఏ మూలంలో నుంచి వస్తుందో, మూల తలంపు, దాని మూల తలంపు మూలంలో దేవుడు ఉన్నాడు. ఆ మూల తలంపు మూలాన్ని తెలియ విత్తి గొప్ప సాధించి నీ మనస్సుని, నీ ఇంద్రియాలని విత్తి డ్రా చేసి ఉపసంహరించి ఆ మూలం యొక్క లోతుల్లో, మూలం యొక్క మూలంలోకి నువ్వు అభ్యాసం ద్వారా, వైరాగ్యం ద్వారా వెళ్ళగలిగితే నువ్వు తోకం పెంచుకుని, ఇక డబ్బడబ్బల కాదు, బుడబొక్కల మాటల కాదు, నీ సాధ యొక్క బలం పెంచుకుని, తోకం పెంచుకుని, వైరాగ్యం పెంచుకుని ఆ మూల తలంపు మూలంలో దేవుడు ఉన్నాడు కాబట్టి మూల తలంపు మూలంలోకి వెళితే అక్కడున్నీ ఈశ్వరుడు, అక్కడున్న బ్రహ్మని తన స్వరూపం నీకు ఇస్తుంది. అది నీ కడసారి జన్మ చెటాడు కొమ్మ, దానికి తూకం ఉండాలి. నీకు తూకం ఉండాలి. ఈ బుడబొక్కలోడికి తెలియవడం, కానీ తూకం లేని వాడికి అసలు రాదు. మరి వాళ్ళ మాట ఏంటి? వీడి నిజమైన దేవుడు. ఇక్కడ ఏమని చెప్పాడు కృష్ణుడు? ముందేమని చెప్పాడంటే అందరి హృదయాల్లో చైతన్యంగా ఉన్నాను అన్నాడు. తర్వాత కృష్ణుడు నేనున్నాడు, రాముడు నేనున్నాడు, ఇంకోటి స్కందుడు నేనున్నాడు, ఇంకోటి రకరకాలని చెప్పాడు. అది ఉపాసన కోసం చెప్పాడు, మరి వైకుంఠంలో దేవుడు లేడా, నారాయణుడు లేడా, కైలాసంలో స్కంద రూపంలో స్కందుడు లేడా? మరి అది దేవు అంటే ఎంత వండర్ఫుల్ టీచింగ్ చూడండి. చెవులను వాళ్ళందరూ వినండి. శరీరం చనిపోయిన తర్వాత ఈ దేహంతో తాదాత్మ్యం పొంది నేను వల్లకాటిలో తయారు. వల్లకాటిలో శరీరం కాలిపోతుంది, దేహంతో తాదాత్మ్యం పొందేవాడు కాలడు, వాడి కాలడు పుల్లలు కాల్చడే వాడిని, పుల్లలో కాల్చడం ఒక జ్ఞానాగ్ని మటుకే వాడిని కాల్చడం. ఒక జ్ఞానాగ్ని మటుకే దేహంతో తాదాత్మ్యం పొంది ఆ నేను కాల్చగలదు, కానీ పుల్లలో, పిలకలో కరెంటు పవనం కాల్చలేదు. ఈ కరెంటు వల్ల కరెంటు వల్ల కూడా వస్తున్నాయి కదా, కరెంటుతో శవాన్ని కాల్చేది, అది కూడా కాల్చలేదు. భౌతిక పదార్థాలు ఇవి కూడా కాల్చలేవు, ఒక జ్ఞానాగ్ని మటుకే కాల్చగలదు. అంటే దేహం మరణించిన తర్వాత ఏ జీవుడు అయితే ప్రయాణం చేస్తున్నాడో మీకు అర్థమవుతుందా? ఏ మనస్సు అయితే ప్రయాణం చేస్తాడో, ఏ జీవుడు అయితే ప్రయాణం చేస్తున్నాడో వాడు ఎంత నిజము? ఎవడు మరణానంతర జీవితం ఏ జీవుడైతే నిజానికి కమింగ్ లేదు, గోయింగ్ లేదు. నిజానికి కమింగ్ లేదు, గోయింగ్ లేదు. జీవుడికి కమింగ్ ఉంది, గోయింగ్ ఉంది. నిజానికి కమింగ్ లేదు, గోయింగ్ లేదు. అయితే శరీరం మరణించిన తర్వాత ఏ జీవుడైతే ప్రయాణం చేస్తున్నాడో వాడి ఎంత నిజమో, ఈ లోకాలు అంత లేదు, నీ పుణ్యపాపాలు నిజలేదు, కైలాసమైన శంకరుడు, వాయుకొండలు నారాయణుడు అంత నిజము. ఇవన్నీ పాక్షిక సత్యాలే, కానీ పూర్ణ సత్యాలే. నీ మనస్సు ఎంత నిజము, శరీరం చనిపోయాక ఎవడైతే ప్రయాణం చేస్తున్నాడో వాడెంత నిజము, అయ్యి ఎంత నిజము. వాడు శరీరం ప్రయాణం చే శరీరం చనిపోయాక ప్రయాణం చేసేవాడు ఇప్పుడు లేడు. వాడు ఇప్పుడు లేడు. వాడు లేడని సంగతి నీకు తెలిస్తే నీకు ప్రయాణం రాకపోతే నువ్వు శరీరం మరణించాక ఆ లోకానికి ఈ లోకానికి తిరగక్కర్లేదు. శరీరం మరణించాక ఎవడైతే ప్రయాణం చేస్తున్నాడు ఇప్పుడు లేడు. నువ్వు అనాలిసిస్ చేసి విశ్లేషణ చేసి నువ్వే ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతి వాసు. ఈ చెన్నై మిషన్ ఇక్కడ ప్రారంభించి సుమారు 5 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ చిన్నమిషన్ ప్రారంభించడమే కాకుండా ఈ చిన్నమిషన్ బుక్స్ తాలూకు ప్రింటింగ్ దాని సేల్స్ ఇవన్నీ కూడా భీమవరం చిన్నమిషన్ వారు చూస్తున్నారు. నాగేశ్వరరావు గారికి ఈ చెన్నై మిషన్ ఇక్కడ ఫౌండరు అధ్యక్షుడు. కొంతమందికి పరలోక జ్ఞానం ఉంటే ఈలోక జ్ఞానం ఉండదు, ఈలోక జ్ఞానం ఉంటే పరలోక జ్ఞానం ఉండదు. కొంతమంది కుడి చేతితోటి బాగా రాయగలరు, ఎడం చేతితోటి కూడా బాగా రాయగలరు. అర్జునుడు కుడి చేతితోటి యుద్ధం చేయగలడు, ఎడం చేతితోటి కూడా యుద్ధం చేయగలడు. అంటే రెండు లోకాల జ్ఞానం ఉంది నాగేశ్వరరావు గారు. అంటే ఈ లోకానికి సంబంధించిన జ్ఞానం ఉంది, వ్యవహార జ్ఞానం ఉంది. నాగేశ్వరరావు గారికి వ్యవహార జ్ఞానం ఉంది, పరలోక జ్ఞానం ఉంది. అంటే ఆయన కుడి చేతితోటి పని చేయగలరు, ఎడం చేతితోటి పని చేయగలరు. లోక జ్ఞానం ఉంది. తర్వాత దానితో పాటు పుష్పానికి ఆ కలంతో పాటు ఆ రంగుతో పాటు సువాసన కూడా ఉంటే ఎలా ఉంటుందో, అంటే రెండు లోకాలు యశం పరం కూడా రెండు ఉన్నాయి. నాగేశ్వరరావు గారు ఆయన చెప్పిన మాటలు కొన్ని నాకు వినపడ్డాయి, కొన్ని వినపడకపోయినా. పోరువరుడు చెప్తాడు. కొంతమంది పుస్తకాలు రాస్తే ఆ పుస్తకం కంటే పరిచయం బాగుంటుంది. కొంతమంది పుస్తకాలు రాస్తారు, ఆ పుస్తకాల మీద పరిచయం రాయిస్తారు. కొంతమంది ఆ పుస్తకాల కంటే పరిచయం బాగుంటుంది. అలాగే మేము చెప్పే మాటల కంటే ఆయన చెప్పిన పరిచయం వాక్యలే బాగుంటాయి. కొన్ని వినపడ్డాయి, నాకు కొన్ని వినపడలేదు. అయితే మన భక్తిగా శ్రద్ధగా ఇక మనందరినీ ఆహ్వానించి ఈ సమావేశం ఏర్పాటు చేయటమే కాకుండా ఈ సభానంతరం ఇక్కడ అన్నపూర్ణమ్మ గారికి సన్మానం కూడా ఈ చెన్నై మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సభ యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి వారికి ఈ చెన్నై మిషన్కి, నాగేశ్వరరావు గారికి, ఈ కమిటీ సభ్యులకి అందరికీ కూడా సభ యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి మా కృతజ్ఞతాపూర్వక వందనములు సమర్పించుకుంటున్నాం. మనకి ఈ ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధిలోకి రావాలంటే ముందు కావలసింది ఆత్మవిశ్వాసం. ఆధ్యాత్మిక జీవితం అంటారు, భౌతిక జీవితంలో కూడా మనకి సక్సెస్ ఉండాలంటే ఆత్మవిశ్వాసం అవసరం. మనం సాధన చేసినా కొంతమంది తిండి తిన్నా ఆ జీర్ణశక్తి బాగోపోతే రేణేం పొందదు. ఆత్మవిశ్వాసం లేని వాళ్ళకి సాధన చేసినా రేణేం పొందదు. ఆత్మవిశ్వాసం లేకపోతే ఆత్మలాభం సాధ్యం కాదు. స్వామీజీ అంతా ఉండవారు, దేవుడి మీద విశ్వాసం కాదు, మీ మీద మీరు విశ్వాసం పెంచుకోండి. మీ మీద మీరు విశ్వాసం పెంచుకోకపోతే మీకు దేవుడు తెలియబడదు, జ్ఞానం రాదు. ఆత్మవిశ్వాసం ఉన్నవాడికి లోకంలో అందరూ స్నేహితులుగానే కనిపిస్తారు. ఆత్మవిశ్వాసం లేనివాడికి మిత్రులు కూడా విరోధుల కిందే కనిపిస్తారు. వాడిని వేయడం చూసి వాడికి భయం వేస్తూ ఉంటుంది. అంచేది ఇక్కడ భక్తులందరం, మీరు నేను మనం అందరం పెంచుకోవాల్సింది ఏంటంటే ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం పెంచుకుంటాం అనుకోండి, లోకం అంతా మన క్షేమం కోరుతున్నట్టు ఉంటుంది. ఆత్మవిశ్వాసం లేదనుకున్న అందరూ వీరేదిలే, లోకంలో మన క్షేమం కోరే వాళ్ళు ఎవరు ఉన్నా కానీ లేరు అనిపిస్తాం. మనకి దిక్కున్నా దిక్కు లేదు అనిపిస్తాం. ఎవరికి? తన మీద తనకి విశ్వాసం లేని వాళ్ళు. అంతే ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే మన మనస్సు మనకు తీసుకొచ్చే అధిష్టానం, మన మనస్సుకు మనకు తీసుకొచ్చే ఇబ్బంది ఇతరులు ఎవరో తీసుకురాలేరు. ఎక్కువ ఇతరులు ఎవరో కష్టపడుతున్నారా మనం అనుకుంటాం, మన మనస్సే మనకు కష్టపడతాం. అందరూ శాంతి కావాలి, సుఖం కావాలని కోరుకుంటాం. అలా ఉన్నదే శాంతి, ఉన్నదే సుఖం. అసలు అసుఖం లేదు, అశాంతి లేదు. లోపల ఉన్నదే శాంతి, అది ఉంది కాబట్టి మనం కోరుకుంటున్నాం. మన హృదయంలో ఏది ఉంటే అది కోరుకుంటాం. ఉన్నదే సుఖం, అది ఉంది కాబట్టి మన హృదయంలో అది ఉంది కాబట్టి ఎప్పుడు కూడా సహజంగా ఉన్నదే వాస్తవమే. సహజంగా లేనిది ఏది వాస్తవం? సహజంగా లేని అని వస్తూ ఉంటా పోతూ ఉంటాం. సహజంగా లేని వస్తూ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఏదైతే సహజంగా ఉంటుందో, ఏదైతే శాశ్వతంగా ఉంటుందో అది వాస్తవం మరి. అంటే మనం మన మనస్సు మనకు స్వాధీనం చేసుకుంటే, మన మనస్సును మనం అదుపులో పెట్టుకుంటే, మన మనస్సుకి సభ్యత నేర్పితే, అందులో ఉన్న ఇష్టాలు అయిష్టాలు బయటికి తోలేస్తే, మన మనస్సులో ఇష్టాలు ఉంటాయి అయిష్టాలు ఉంటాయి, అవి బయటికి తోలలేకపోతున్నాం. ప్రయత్నం చేస్తున్నాం, ప్రయత్నం చేసిన బయటికి తోలలేకపోతున్నాం. అంటే లోపల మనకి శాంతి ఉన్న ఈ మనస్సు, దాని తాలూకు గుణాలు, మనస్సు దాని తాలూకు ఆందోళన, ఈ మన వెంటాడటం వల్ల లోపల శాంతి ఉన్నా మన చేతికి అందటం లేదు. యేసుక్రీస్తు అంటాడు, ఆకాశంలో తిరిగే పక్షులకి కొంపలు ఉన్నాయి. ఆకాశంలో తిరిగే పక్షులకి అందరూ గూళ్ళు కట్టుకుంటాయి. ఊరికే తిరుగుతూ ఉంటే గూళ్ళు కట్టుకుంటాయి, గూట్లో ఉంటాయి, విశ్రాంతి తీసుకుంటే మళ్ళీ ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి, లేకపోతే ఆహారం కోసం తిరుగుతూ ఉంటుంది. ఆకాశంలో ఉన్న పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నాకు ఆ గూడు కూడా లేదు, అయితే నేను శాంతిగానే ఉన్నాను. కొంతమంది అన్ని ఉండి అశాంతిగా ఉంటారు, కొంతమందికి ఏమీ రాకపోయినా శాంతిగా ఉంటారు. అది యేసుక్రీస్తు చెప్పిన మాట. శాంతిగా ఉండటమే కాదు, ఒక అద్దెలు లేకుండా మానవ జాతిని ప్రేమించాడు. కదా యేసుక్రీస్తు జీవితంలో నిన్న క్రిస్టమస్ అయింది కదా. క్రిస్టమస్ అంటే యేసుక్రీస్తు పుట్టినరోజు. ఆ యేసు అంటే ఒక భాష ఉంది, ఏదో భాష, ఆ భాషలో యేసు యేసు అనే పదం ఉంటుంది. ఇబ్రూ భాష ఏదో ఒక భాష, ఇబ్రూ భాషలో యేసు అంటే గౌతమ బుద్ధుడు పాలీ భాషలో బోధించాడు. యేసు యేసు జీవితంలో ముఖ్యమైన సంఘటన ఏంటంటే శిలువ వేయబడ్డాడు. ఆయన శరీరం శిలువ వేయబడింది. ఆయనకి అన్యాయం జరుగుతున్నా ప్రతిఘటించలేదు. ఆయనకి యేసుక్రీస్తుకి అన్యాయం జరుగుతున్నా, ఆయన ఏమి పొరపాటు చెయ్యకపోయినా ఆయనకి శిక్ష వేస్తా అంటే దాన్ని ప్రతిఘటించలేదు. రెజిస్ట్ నాట్ ఇది. ఆయనకి చెడ్డ జరుగుతున్నా దాన్ని ప్రతిఘటించలేదు, దాన్ని నిరోధించలేదు. వాడు అతన్ని శరీరం సిలివేసినప్పుడు అక్కడ సిలువ ఎవరిని వేశారు? సిలువ ఆ శరీరాన్ని సిలివేశారు. శరీరాన్ని సిలివేసిన తర్వాత మళ్ళీ ప్రాణం విడిచిపెట్టాక మూడో రోజున మళ్ళీ సజీవుడి వచ్చాడు. అంటే లోపలన్న పదార్థానికి శరీరానికి మరణం ఉన్నా లోపలన్న వస్తువుకి మరణం అనేదని నిరూపించాడు. మూడో రోజున మళ్ళీ దిగిసి వచ్చాడు. శుక్రవారం చిరు వేశాడు, ఆదివారం మళ్ళీ దిగిసి వచ్చాడు. ఆ శుక్రవారాన్ని చాలా మంది ఫ్యాటల్ ఫ్రైడే అంటారు. ప్రపంచంలో మహాత్ముని చరిత్రలో మహర్షులు చరిత్రలు యోగులు చరిత్రలు ఇష్టి చూసుకుంటే చాలా మంది శుక్రవారమైన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ ఫ్రైడే ఈజ్ ఫ్యాటల్ ఫ్రైడే అంటూ ఉంటారు ఇంగ్లీష్ లో. మహాత్ముడు గాంధీ గారిని కూడా శుక్రవారమే చంపబడ్డాడు ఆయన. 190 మంది మహర్షులు మహాత్ములు దేవతల అనుగ్రహం వల్ల పుణ్యపురుషుడు కొన్ని స్నేహాలు చేసి సద్గ్రంథాల యొక్క సహాయం వల్ల ఈ పుణ్యపురుషులు పుణ్యాత్ములు మహర్షులతో సహవాసం చేసి ఆ లేనివాడు లేనట్టుగా తెలుసుకుంటే నీకు ప్రయాణాలు ఆగిపోతుంది. వీడు ఇప్పుడు లేడు, శరీరం మరణించాక ఎవడైతే ప్రయాణం చేస్తాడు ఇప్పుడు లేడు, కానీ ఇప్పుడు లేడన్న సంగతి ఇప్పుడు తెలియాలి. ఎప్పుడు తెలియాలి? శరీరానికి మరణం రాక శరీరానికి మరణం రాకముందే తెలియాలి. అయితే భగవంతుడు ఏం చెప్పాడంటే నువ్వు జీవితం చిన్నతనంలో కూడా సాధన చేసుకోవాలి. కొంతమంది ఏంటి ముసలితనంగా చేసిన చిన్నతనంలోంచి నువ్వు సాధన చేసుకుంటేనే నీకు స్టాండర్డ్ బాగుంటుంది, నీకు స్టాండర్డ్ బాగుంటుంది. అంచేది ఇంకోటి, నీకు భక్తి వల్ల సత్కర్మ వస్తే సత్వగుణం వస్తే సత్వగుణం ఉన్నవాడే ఎక్కువ సత్కర్మ చేయాలి. రజగుణం వాడు ఏదైనా మంచి చేసినా ఇచ్చిన వాడు సుఖపడ్డా పుచ్చుకున్న వాడు సుఖపడ్డ. ఈ రజోగుణం ఉన్నవాళ్ళు తమోగుణం ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు చేస్తే సమాజానికి ఎప్పుడైనా మంచిది, వాళ్ళు సుఖపడరు. వీళ్ళు ఎవరైతే సమాజానికి ఉపయోగం చేశారో వాళ్ళు ఉపయోగపడరు. ప్రభుత్వం చెప్తాను ఇప్పుడు అక్కడ ఇల్లు ఖర్చు పెట్టాను, ఇక్కడ ఇల్లు ఖర్చు పెట్టాను, ఏదో ఖర్చు పెట్టాను, అక్కడ ఏదో ఖర్చు పెట్టాను, ఇదేదో ఖర్చు పెట్టాను. ఎవరు సుఖపడరు? వచ్చేవారు ఏం చేసి చెప్పమంటారా? అవినీతి లేని అభివృద్ధి వల్ల సుఖపడతారు, కానీ అవినీతితో కూడిన అభివృద్ధి వల్ల ఎవరు సుఖపడతారు? ఇది జ్ఞాపకం పెట్టుకోండి. అవినీతి లేని అభివృద్ధి వల్ల మనం సుఖపడతాం, కానీ అవినీతితో కూడిన అభివృద్ధి వల్ల మనం సుఖం లేదు, శాంతి లేదు, ఆనందం లేదు. అభివృద్ధి ఒకళ్ళ అభివృద్ధి బాహ్యంగా ఏదో అభివృద్ధి వచ్చినా సుఖపడం. వాపుని బలం అనుకుంటే ఎలాగంటే మనం బోధకాలు వచ్చినాయి కొన్ని బలంగా ఉన్నాం, బలంగా ఉన్నాంటే అర్థం బోధకాలను చూసి నా కాలు బాగున్నాయి బలంగా ఉన్నాను, బలంగా బోధకాలను చూసి బలంగా ఉందనుకుంటే ఎలా ఉంటుంది? ఇది అంతే ఇలా అక్కడ పుస్తకం వదిలేసాం, మస్తకం పుస్తకం దగ్గర ఎక్కడెక్కడికే వెళ్ళిపోతున్నాం. ఇంతకీ భగవాన్ విచారణ మార్గం ఒకటే కాదు, భగవంతు డౌటింగ్ తామసులో ఉంటారు. కొంతమందికి ఏ రోజు గాడోజు అనుమానం, ఏ గంటగా శనివారం ఒకలాగా ఉంటారో ఆదివారం లేకుండా, వాళ్ళు డౌటింగ్ తామసులు. వాళ్ళు బైబుల్ ఏమన్నారంటే వాళ్ళు డౌటింగ్ తామసులు, ఏ రోజుకి ఓ రోజు అనుమానం. నీకు అర్థమవుతుందా? అటువంటి వాళ్ళకి విచారణ మార్గం మంచిది. అలా కాకుండా నీకు విశ్వాసం ఉందనుకో, విశ్వాస బలం ఉందనుకో, భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు అనేటువంటి ఒక కర్త ఒకడున్నాడు, మనకి యజమాని ఒకడున్నాడు అనేటువంటి ఒక విశ్వాసం నీకు ఉందనుకో, ఆ విశ్వాస బలం ఉందనుకో, ఒకసారి నాకు ఇచ్చి మార్గం మంచి. నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం. మనం అనుకున్నా అనుకోకపోయినా నెరవేరి దాని సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం, అనుకునేది మన సంకల్పం. ఒకసారి మన సంకల్పం ఈశ్వర సంకల్పం కలుస్తాం, ఒకసారి మన సంకల్పం ఈశ్వర, అప్పుడు ఈశ్వర సంకల్పం వల్ల జరిగిందని మనం అనుకో, మన తెలివితేటల వల్ల సాధించాం అనుకుంటాం, లేకపోతే మన దగ్గర ఉన్న పైసల వల్ల సాధించాం అనుకుంటాం. ఎప్పుడు బాగా అర్థం చేసుకోండి, జరిగేది ఈశ్వర సంకల్పం, అనుకునేది మన సంకల్పం. ఒకవేళ ఈశ్వర సంకల్పం మన ఈశ్వర సంకల్పం ఈశ్వరుడు ఏదైతే అనుకున్నాడో ఒకసారి మనం అదే అనుకుంటాం, అప్పుడు జరుగుతుంది, ఆ పని జరుగుతుంది. అప్పుడు కూడా మనం అనుకోవటం వల్ల జరగలేదు, ఈశ్వర సంకల్పంలో జరిగింది. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే మనకు అహంకారం ఉంది కదా, దేహాభిమానం ఉంది. మనం క్రిస్టమస్ రోజు మనం నేర్చుకోవాల్సింది ఒకటి, యేసుక్రీస్తు శరీరాన్ని ఎలా చిరివేశారో మన దేహాభిమానాన్ని, ఈ దేహబుద్ధిని, ఈ శవబుద్ధిని చిరివేయాలి. వాడు మహాజ్ఞానం అవుతాడు. అది క్రిస్టమస్ ఇచ్చే సందేశం. దేహాన్ని కాదు చిరివేయచ్చు, దేహం ముద్దు దేహం చేయడం. అసలు దేహానికి తానున్నాన సంగతి తనకు తెలియదు. అది దేహానికి తానున్న మనం ఉన్న దేహం ఉందని మనం అనుకుంటున్నాం, కానీ తానున్నాన సంగతి తన దేహానికి తెలియదు. అంటే లోపల నీకు అజ్ఞానం ఉన్నంత కాలం అజ్ఞానం మనల్ని పెట్టే క్షోభ ప్రపంచం తట్టలేదు. 300 కోట్ల మంది మన క్షోభ తీసుకురాలేదు, అజ్ఞానం మనం తీసుకొచ్చే క్షోభ. మనం అనుకుంటాం ఇతరుల మీద పెడతాను, కానీ మన అజ్ఞానే మనకి ఎక్కువ క్షోభ తీసుకొచ్చింది. ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, నువ్వు ఈశ్వరాన్ని భూమి పొందటానికి ఉన్న వస్తువు ఆ పదార్థాన్ని ఎరుకలోకి తెచ్చుకోవడానికి 2 ఉపాయాలు ఉన్నాయి. ఒకటి విచారణ మార్పు, ఎంక్వైరీ, ఎనాలిసిస్. ఏంటి ఎంక్వైరీ? ఎనాలిసిస్. ఈ ఎనాలిసిస్ 2, ఒకటి మనకంటే నీకు విశ్వాసం అంటే నువ్వు విశ్వాసపాత్రుడు అనుకో, నువ్వు విశ్వాసపాత్రుడు అనుకో. కొంతమందికి ఈశ్వరుడు పట్ల సాధ్యమైన ప్రయత్నం ఉంటుంది. ప్రహ్లాదులు ధ్రువుడు అటువంటి వాళ్ళు మనకు భాగవతంలో వీళ్ళు వస్తారు. వాళ్ళిద్దరు పిల్లకాయలే, పిల్లకాయలైన బాలులే వాళ్ళు. అయినప్పుడు ఈశ్వరుడు, ఈశ్వరుడు పట్ల సజీవమైన విశ్వాసం ఉంటుంది. లివింగ్ ఫెయిత్ అంటారు దాన్ని. ఏమంటారు? లివింగ్ ఫెయిత్ అంటారు. అది నీకు కనుకుంటే ఆ విశ్వాసం ఈశ్వర నేనంటే లేను. ఎవరైతే ఎవరికైతే ఈశ్వర ఎవరికైతే ఈశ్వరుడు ఉన్నాడనికైనా సజీవమైన విశ్వాసం ఉండదు. ఈ పుస్తకం నా చేతిలో ఎలా ఉండవు? వాడు ఈశ్వరుడు చేతిలో పనిమెట్టుకుని ఉంటాడు. భగవంతుడు ఏం చెప్పాడంటే, మీ మనస్సును బుద్ధిని బాగు చేసుకో, మీ మనస్సును బాగు చేసుకోండి, బాగు చేసుకుని. అది జ్ఞానమార్గం. అదేంటది జ్ఞానమార్గం? నువ్వు బాగు చేసుకోలేకపోతున్నావు, నాకు ఇచ్చేది నీ మనస్సు, నాకు ఇచ్చే నీ బుద్ధిని నాకు ఇచ్చే, నేను బాగు చేసి పెడతాను. అది శరణాగతి. మనం అది చేయటున్నది, ఇది చేయకుండా మనం బాగు చేసుకోవడం ఈశ్వరుడికి స్వాధీనం చేయడం. మన మనస్సుని మనం అనాలసిస్ చేసుకోలేకపోతున్నాం, కొన్ని మనం బాగు చేసుకోలేకపోతున్నాం ఈశ్వరుడికి, ఇద్దంటే ఈశ్వరుడికి సమర్పించు. ఇప్పుడు మనకి భగవంతుడు చెప్పాడు, నాకు నాకు పుష్పం సమర్పించు, పత్రం సమర్పించు, ఒక ఫలం సమర్పించు అని చెప్తాడు. ఎందుకని? ఇలా ఎలా నేర్పితే మన మనస్సును సమర్పించేసాడు. ఏది మన ఏది నేను అనుకుంటున్నామో ఆ నేను తీసుకెళ్ళి ఈశ్వరుడి పాదాల దగ్గరికి వెళ్తాను. నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం. అది ఎప్పుడైతే అది వచ్చిందో వీరికి ముందు దుఃఖం ఆగిపోతుంది, అశాంతి ఆగిపోతుంది. అంటే అలా చేయగా చేయగా భగవంతుని తెలుసుకోగా వైష్ణవ సాంప్రదాయంలో నమ్మాలి వారు అనుకున్నారు, మాలతి ఆడవారు. నమ్మాలి వారు వైష్ణవ తమిళనాడులో విష్ణు భక్తులు నాలవార్లు అంటారు, శివభక్తులు నాయనార్లు అంటారు. నమ్మాలి వారు వాడు ఏమన్నాడంటే, వాడు వాడు పెరిమాళ్ళు అంటారు దేవుని. పెరిమాళ్ళు అంటే పెద్దవారు, పెరిమాళ్ళు అంటే పెద్ద అంటే పురుషోత్తముడు. వాడు ఎవడో పురుషోత్తముడు. నమ్మాలి వారు పురుషోత్తం భగవంతుడితో ఏమన్నాడంటే, ఓ పెరిమాళ్ళు పెరిమాళ్ళు, ఇంతకాలం నువ్వు వేరు నేను వేరు అనుకున్నాను, ఇంతకాలం నువ్వు వేరు నేను వేరు అనుకున్నాను, ఇంతకాలం నువ్వు వేరు నేను వేరు నువ్వు వేరు అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది. ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు తెలిసింది. ఎప్పుడు తెలిసింది? నిన్ను తెలుసుకున్నాక తెలిసింది. ఏమని తెలిసింది? నువ్వు నవ్వేరు లేరు. నిన్ను తెలుసుకునే వరకు నువ్వు ఉన్నావు నేను ఉన్నాను అనుకునేవాడు. నిన్ను తెలుసుకున్నాక అనిపించింది అసలు నేను లేరు. అంటే ఇక్కడ ఇంకా పెర్సనల్ ప్రెజర్ కానీ, ఇక్కడ పెర్సన్ ఉంటే పెర్సనల్ ప్రెజర్ వస్తుంది, ఇక్కడ పెర్సన్ అంటే పెర్సనల్ పెయిన్ వస్తుంది. నీకు అర్థమవుతుందా? ఎవడైతే దైవం అనుభవంలోకి తెచ్చుకున్నాడో వాడికి పెర్సనల్ పెయిన్ ఉండదు, పెర్సనల్ ప్రెజర్ ఉండదు. ఇంకా ఇక్కడ పెర్సన్ పత్తా లేకుండా వెళ్ళిపోయాడు. పెర్సనల్ గా రియాక్షన్ ఏమి ఉండదు అక్కడ. కానీ శరీరం చనిపోయినప్పుడు మన అందరూ ఏమనుకుంటున్నాం? చాలిపోతున్నాం, చనిపోతున్నాం. ఆచార్యులు వారు అంటారు, పుట్టినవాడు చనిపోతాడు, చనిపోయినవాడు పుడతాడు. మనం అందరం పుట్టామనుకుంటున్నాం, పుట్టలేదనుకుంటున్నాం, చచ్చి తీరుతా ఉన్నాడు. ఎంతమంది ఉన్నాం మనం అందరం పుట్టాం అనుకుంటున్నాం, పుట్టలేదు అనుకుంటున్నాం, పుట్టాం పుట్టాం అయ్యో బర్త్డేలు చేసుకోవటం. రమణ మహర్షి గారు అన్నారు, ఎన్ని బర్త్డేలను చేసుకుంటారు ఎన్ని శవాలను మోస్తారని అడిగాడు. ఎన్ని బర్త్డేలు చేసుకుంటారో ఎన్ని శవ ప్రతి శవం వస్తే బర్త్డే వచ్చేస్తుంది. ఎన్ని బర్త్డేలు చేసుకుంటారో ఎన్ని శవాలను చేసుకుంటారో మిమ్మల్ని మీరు తెలుసుకుంటేనే నిజమైన పుట్టినరోజు. మీరు ఏదిగా ఉన్నారో దాంట్లో మేలుకోవటమే నిజమైన పుట్టినరోజు. మీరు ఏదిగా ఉన్నారో అక్కడ మెలకు రావాలి. మీకు అర్థమవుతుందా? అంటే జాగ్రత్త, నిద్దట్లోంచి మనకు మెలకులోకి ఎలా మెలకు వేస్తుంది, నిద్దట్లోంచి మెలకులోకి వచ్చేవాడికి జాగ్రత్త అవస్థలోకి వచ్చేవాడికి మనకు మెలకు ఎలా వస్తుందో, మీకు ఏదిగా ఉన్నారో దాంట్లోకి మెలకు రావాలి. అది రియల్ బర్త్డే, ఇట్ ఇస్ ఎ ట్రూ బర్త్డే, ఇట్ ఇస్ ఎ లాయల్ బర్త్డే. ఇవన్నీ దొంగ చావులు, దొంగ పుట్టుకులు, ఇవన్నీ దొంగ చావులు, దొంగ పుట్టుకులు. నేను చనిపోతున్నాను అనుకున్నవాడు పుడతాడు, నేను పుట్టాను అనుకున్నాడు చనిపోతాడు. మీకు అర్థమవుతుందా? పుట్టిన వాడు చనిపోతాడు, చనిపోయిన వాడు పుడతాడు. ఈ రెండేటితో సంబంధం సద్వస్తువు ఒకటి ఉంది. మీకు అర్థం? ఆ సద్వస్తువు మీకు ఎరుకలోకి వస్తే దానికి చావు పుట్టుకు లేదు కాబట్టి మీకు అసలు డెత్ స్టేట్ పొందుతాయి. అప్పుడు ఇమ్మోర్టల్, అప్పుడు అమృతానుభవాన్ని పొందుతారు. గాంధీ, మహాత్మా గాంధీ గారికి 1921లో ఆయన భార్యకి జబ్బు చేసిన ఆయన దక్షిణాఫ్రికాలో ఉన్నాడు. ఎవరు గాంధీ గారు దక్షిణాఫ్రికా అంటే, అప్పుడు డాక్టర్లు చెప్పారు, ఏ కస్తూర్బాయ్ ఎంతో కాలం బతికిరాలేదు, మీరు వెంటనే వస్తే మంచిది. అప్పుడు కస్తూర్బాకు ఒక లెటర్ రాశాడు. గాంధీ గారు సాధకుడైన, గాంధీ గారు సాధకుడు ఆయన. కస్తూర్బాకి ఏమని రాశాడు? డాక్టర్కి రాయలేదు, డాక్టర్లు చేసే వైద్యులు మీకు చేస్తున్నారు. ఆయన భార్యకి ఏమని రాశాయంటే, గాంధీ గారు గాంధీ లేడి దగ్గర లేడు, గాంధీ దగ్గర లేడు అనుకోకు, అది వదిలేదు. అవుట్ సైడ్ గొడవలన్నీ వదిలేయమన్నాడు. పరమాత్మ రామ్, పరమాత్మను స్మరించు. నువ్వు ఇప్పుడు విషయాన్ని కలిసి స్మరించవలసింది. బాపూజీ దగ్గర లేడని కూడా అనుకోదు, పరమాత్మను స్మరించుకో, పరమాత్మని స్మరించు. నువ్వు ఇప్పుడు శరీరానికి చావు రాకముందు ఇప్పుడు కాకపోతే ఏదో రోజు చనిపోతాం. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనకి ఎప్పుడో మధ్యలో జబ్బు చేస్తుంది, జబ్బు చేస్తే తగ్గిపోతుంది, దాటిపోయాం అనుకుంటాం. ఎన్నిసార్లు దాటిపోయినా దేహం దహించబడవలసింది. దాటిపోయాం, ఆ జబ్బు తగ్గిపోయింది అనుకోండి, ఆ జబ్బు తగ్గిపోతే దాటిపోయాం. ఏం ఇంక పర్వాలేదండి, అంటే వెయ్యేళ్ళు ఉంటాడు. ఎన్నిసార్లు జబ్బు చేసినా ఏదో రోజునే దేహం దహించబట్టడానికి వచ్చింది. మీరు 10 అంతస్తులు మేళ్ళలో ఉన్నా దేహం కాల్చబట్టడానికి వచ్చింది. రోజు వెన్నపూస పెరిగేసుకుని అన్నకున్నా దేహం కాల్చబట్టడానికి వచ్చింది. అది దహించబడుతుంది. అది ఇప్పుడు గాంధీ గారు భార్యకి రాశారు ఏమంటే, ఉండటమే దేహం మనం మనందరికి ఉండాలన్నా చనిపోవాలండి. ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికైనా చనిపోవాలన్నా అందరికీ ఉండాలి. ఆ ఉండటమే దేహం ఉండాలన్నారు. అయ్యాం గతయాం, అయ్యాం గతయాం, ఉండటమే దేవుడై ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? మనం కూడా ఆయన అంశ వాళ్ళం కాబట్టి మనకు కూడా ఉండాలని ఉంది. మనం ఎవరికి చనిపోవాలలేదు, అందరికీ ఉండాలని ఉంది. ఆ ఉండటమే దేవుడు. ఆ ఉండే ఉన్న మనం ఉన్నాము. మీకు అర్థమవుతుందా? అయ్యాం, అయ్యాం, నేను ఉన్నాను అనేటువంటి అనుభవం, దేహంతో సంబంధం లేకుండా, లోకంతో సంబంధం లేకుండా నేను ఉన్నాననే అనుభవం నీకు వచ్చింది అనుకో. ఏదో ఒక వస్తువు ఉంది, అది ఎప్పుడూ ఉంటుంది. ఆ తాలూకు నీకు అనుభవం వచ్చింది అనుకో, నీకు అర్థమవుతుంది దేహం పోయినా అని ఉంటామని సంగతి తెలుస్తుంది. దేహం పోయినా, దేహం పోయినా, దేహం పోతే మనం ఏమనుకుంటున్నాం? పోతున్నాం అనుకుంటున్నాం. దేహం ఆ ఉన్నానని అనుభవం వచ్చిన వాడికి దేహం పోయినా తాను ఉన్నాననే, తాను ఉన్నాననే అనుభవం తాను దేహం పోయినా నేను ఉన్నానేంటి అనుకుంటాడు. ఎవడు అమృత అనుభవం పొందిన వాడు? నువ్వు వాళ్ళ గురించి వీళ్ళ గురించి దండ పెట్టుకోకుండా, విషయ చింతన లేకుండా, బాపూజీ ఇక్కడ లేడేంటి, బాపు ఇక్కడ లేడేంటి బా అని అనుకోకుండా నీకు అర్థం వచ్చింది, దేహం పోయినా ఉంటావు, ఆ ఉండే స్థితిని పొందటానికి ప్రయత్నం చేయి. అది శరీరానికి చావు రాకముందే దాన్ని ఎక్స్చేంజ్ చేయి. ఇప్పుడు 1921లో రాసిన లెటర్ దక్షిణాఫ్రికాని, ఆ ఉండలేదో ఉంది, దానికి దేనితో ఐడెంటిఫికేషన్ ఉంటుంది, మనకు రాంగ్ ఐడెంటిఫికేషన్, మనకు రైట్ అండర్స్టాండింగ్ లేదు, రైట్ ఐడెంటిఫికేషన్ లేదు, రాంగ్ అండర్స్టాండింగ్, రాంగ్ ఐడెంటిఫికేషన్. రాంగ్ పాత్ర ఉన్నా కానీ రైట్ పాత్ర లేవు. అసలు మనస్సుని అనాలిసిస్ చేయటం లేదు. మనం మన అశాంతికి, మన దుఃఖానికి, మన క్షోభకి మన మనస్సే కారణమైన సంగతి కూడా మనకు తెలియటం లేదు. లేదా అందులోంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేస్తాడు. గాడి నిద్రలో దేవుడు ఉన్నాడా లేదా అని మేము శబరకుండదు. మనం కాని దేహంలోంచి, కాని అలవాట్లలోంచి, కాని మనస్సులోంచి, కాని ప్రపంచంలోంచి ఈ దేవతలు, దెయ్యాలు, పునర్జన్మలు, పూర్వజన్మలు వీటిలోంచి విడిపోతున్నావు, సపరేట్ అయిపోతుంది. మన కాని దాంట్లోంచి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదో రోజులు సపరేట్ అవ్వాలి. దేహాన్ని విడిచిపెట్టడం మనకి ఇష్టం లేకపోయినా అది మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది ఏదో రోజు. దేహాన్ని విడిచిపెట్టడం మనకి ఇష్టం లేదనుకోండి, అది మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోదు. మనకు కాని దాంట్లోంచి ఏదో రోజు వేరు పడవలసింది, అది ప్రకృతి. మనం ఏదైతే అవునో దాంట్లో సపరేట్ అయ్యే అవకాశం లేదు, అది అవకాశం లేదు. గాఢ దగ్గరలో ఇది ఎప్పుడో ఈ రోజుకి, రేపటి రోజుకి, ఈ రాత్రి నిద్ర ఎట్టి ఉండదు, ఈ జన్మకి, రాబోయే జన్మకి చావటువంటి. అంటే మనం నిద్రలో వచ్చాక అదే శరీరంలో మేల్కొంటాం. మీకు అర్థమవుతుందా? చావు ద్వారా ఇంకో శరీరంలో మేల్కొంటాం. రాత్రి నిద్రలోంచి రాగానే ఈ శరీరంలోనే మేల్కొంటాం. ఆ శరీరం చనిపోయిన తర్వాత మేల్కొంటాం, ఇంకో శరీరంలో మేల్కొంటాం. దాన్ని రీబర్త్ అని పిలుస్తారు. ఈ రమణ మహర్షి గారు ఏమన్నారంటే, నీ డైరెక్ట్ పాత్ ఎప్పుడు డైరెక్షన్ లెస్గా ఉండకూడదు. మనం డైరెక్షన్ లెస్గా ఉండకూడదు అని డైరెక్ట్ పాత్. ఈ జన్మ ఎంత అబద్ధమో రాబోయే జన్మలు కూడా అంతే అబద్ధం. ఈ జన్మ ఎంత అబద్ధమో పూర్వజన్మల అనుకో కూడా అంతే అబద్ధం. జన్మల గడవ నువ్వు కాని గొడవలో ఉన్నదిలేదు, నువ్వు కాని గొడవలో అన్నీ వదిలేదు. నువ్వు డైరెక్ట్గా ఆయన ఏం చేశాడంటే, మధ్యవర్తులతో సంబంధం లేకుండా, గురు శిష్య సంబంధం లేకుండా, శాస్త్రవాసం లేకుండా, దేహవాసం లేకుండా, లోకవాసం లేకుండా డైరెక్ట్గా మధ్యవర్తులు నిడిగినానని ఆయన చెప్తా ఉంటారు. కొంతమంది పట్టుకుంటామని చెప్పి పడబడతారు. వాళ్ళు చెప్పటం ఏం చెప్తారంటే, మిమ్మల్ని పట్టుకుంటాం పట్టుకుంటాం. చివరికి పట్టుకుని ఏం చేస్తారంటే, మనకు సహాయం చేసి పడగొడతారు. రమణ మహర్షి గారు ఏం చేశారంటే, మిగిలిన దానితో సంబంధం లేకుండా డైరెక్ట్గా ఎక్కడైతే శాంతి ఉందో, ఎక్కడైతే సుఖం ఉందో, మనోదేహంతో సంబంధం లేకుండా ఎక్కడైతే ఆ అన్డైల్యూటెడ్ హ్యాపీనెస్, అన్బ్రోకెన్ హ్యాపీనెస్, పెర్మనెంట్ హ్యాపీనెస్, ఎండ్లెస్ హ్యాపీనెస్, ముగింపు లేని శాంతి, ముగింపు లేని సుఖం, ముగింపు లేని ఆనందం, లోకం ఉంటే ఆనందం, లోకం కనిపించకపోతే ఆనందం, దేహం ఉంటే ఆనందం, దేహం లేకపోతే ఆనందం, ఎండ్లెస్ హ్యాపీనెస్. అది కనుక ఫుల్ స్టాప్ లేదు. నది జీవనం ఎలా ప్రవహిస్తూ ఉంటుందో ఆనందంలో, శాంతిలో పుట్టి ఈజులాడుతూ ఉంటాం. అటువంటి ఆనంద సముద్రంలోకి, శాంతి సముద్రంలోకి, శాంతి సాగర సాగరంలోకి నువ్వు డైరెక్ట్గా పంపేయటానికి చేసిన ప్రక్రియ అని సిద్ధం. డైరెక్ట్గా సోర్సులకు పంపేయటం. ఆయన అన్నారు, నువ్వు శాస్త్రాలు బాగా చదువుతావు, శాస్త్రాలు బాగా చదువుతావు, భగవద్గీత బాగా చదువుకో. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడు? నేను పుస్తకంలో ఉన్నాడని చెప్పాడా, నీ హృదయంలో ఉన్నాడని చెప్పాడా అన్నాడు. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడు? నీ హృదయంలో నేను ఉన్నానని చెప్పాడా, అది శ్లోకాలలో అది పుస్తకంలో ఉన్నాయని చెప్పాడు. భగవద్గీతలో చెప్పాడు, భగవంతుడు నీ హృదయంలో ఉన్నాడు. నువ్వు నీ హృదయంలో వెతకటం మానేసి పుస్తకంలో వెతుకుతావంటి, పుస్తకంలో వెతికితే నీకు పాండిత్యం వస్తుంది, నీకు అర్థమవుతుంది. హృదయంలో వెతికితే జ్ఞానం వస్తుంది, హృదయంలో వెతికితే జ్ఞానం వస్తుంది. హృదయంలో వెతకటం మానేసి సత్యాన్వేషణ వదిలేసి పుస్తకాలకు అంటిపెట్టుకుంటే నీకు పాండిత్యం వస్తుంది. నలుగురు సన్మానాలు చేస్తారు, నీకు అర్థమవుతుంది. వీటితో కప్పుతారు, ఈ శారీవారు సన్మానాలు చేసినప్పుడు శారీవారు ఏమి కప్పుతారు, కప్పుకోవడానికి పనికిరా. ఇప్పుడు శీతాకాలం కదా, ఈ శారీవారు కప్పుకుందా అంటే కప్పుకోవడానికి పనికిరా. ఎంతెంత మొక్కలు, మరి ఏం సన్మానాలు ఎక్కడి నుంచి వచ్చినాయో మనకు తెలియదు. ఇప్పుడు ఏం సన్మానం చేశారు, ఈ శారీవా ఇంటికి పట్టుకెళ్ళి కప్పుకున్నాను, కప్పుకోవడానికి పనికిరాదు. పైన చేసుకోవడానికి అంతకంటే పనికిరాదు, పోయి ముఖం చూసుకుందామంటే పనికిరాదు. అందుకంటే ఈ టవల్స్ ఇద్దరు. మరి ఈ సన్మానాలు ఎవరు కనిపెట్టారు, శారీ ఎవరు కనిపెట్టాడో కనిపెట్టాడు మహానుభావులు. వాళ్ళకి నోబుల్ ప్రైజ్ ఇవ్వాలి. శారీగా కట్టాలంటారు, కప్పుకోవడం పనికిరాదు. పోయి పైన చేసుకుందామంటే పనికిరాదు, పోయి స్నానం చేశాడో తుడుచుకుందామంటే పనికిరాదు. ఏంటో ఆలస్యం, పైగా పండిచేయాలి అంట. ఇంకా సన్మానంలో నిధి నిధి పండిచేయాలి. తామపాతలు అట్టిపండు ఇచ్చి శారీగా మనం కప్పుకోవడానికి అనుకోవాలని ఇస్తే బాగుంటుంది. కప్పు శీతాకాలం కొన్ని మనకి అక్కడ ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. అది దుప్పటి కింద ఉపయోగపడదు, రగ్గు కింద ఉపయోగపడదు. అది కనిపెట్టిన వాడికి మీద నోబుల్ ప్రైజ్ ఇవ్వాలి. మనం అయితే నీ గురించి మార్గాలు ఉన్నాయి, నీ పూర్వజన్మ వాసన బట్టి. ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారికి సన్మానం నాలుగు నాలుగు అది నాకు టైం సెన్స్ తక్కువ. అసలు మన ఇండియా వాళ్ళకి చాలా మంది రోడ్ సెన్స్ లేదు, టైం సెన్స్ లేదు. మన ఇండియా వాళ్ళకి వెళ్ళి అలవాటే. నేను ఇండియా వాళ్ళే కదా, టైం సెన్స్ లేదు, రోడ్ సెన్స్ అసలు లేదు, టైం సెన్స్ లేదు మాకు. అది ఎప్పుడైనా ఎక్కడికి వెళ్తే ఏ మెడ్రాసులో అరుణాచల్ అక్కడికి వెళ్తే వైట్ పీపుల్ తెల్లవాళ్ళు, వైట్ పీపుల్ నాన్నగారు మీరు మనకు వచ్చి చూస్తా ఎన్నింటికి రమ్మంటారని అడుగుతారు. నాలుగింటికి రండి అంటారు నేను. అంటే ఇండియా టైం ప్రకారం రమ్మంటారా అంటారు. ఇండియా టైం ప్రకారం నాలుగింటికి అంటే ఆరింటికి రమ్మని అంటారు. వాళ్ళు అంటారు ఇండియా టైం ప్రకారం మీ దగ్గరికి రమ్మంటారా. ఇండియా టైం అంటే నాలుగింటికి రమ్మంటే ఆరింటికి రమ్మని అడుగుతాం. అది మన ఇండియాలో టైం మీద గౌరవం లేదు. భగవంతుడు చెప్పాడు నేను కాలరూపంలో ఉన్నాడు. భగవంతుడు ఏం చెప్పాడు, నేను అంటే కాలాన్ని గౌరవిస్తా అంటే భగవంతుని గౌరవించినట్టు. మనం డబ్బు వేస్ట్ చేసుకుంటే మళ్ళీ సంపాదించుకోగలం, కానీ టైం వేస్ట్ చేసుకుంటే మనం సంపాదించుకోలేం. నేను డబ్బు రూపంలో ఉన్నానని చెప్పలేదు గీతలో, కాల రూపంలో ఉన్నానని చెప్పాడు. అంటే నువ్వు వేదాలు చదివినా, నువ్వు ఎన్ని శాస్త్రాలు చదివినా, నువ్వు నిజం యాగాలు చేసినా, ఎన్ని చేసి అన్నిటి సారాంశం ఏంటి, నీ మనసును అదుపులో పెట్టుకో, నీ మనసును స్వాధీనంగా చేసుకో, నీ మనసును వినోదంగా చేసుకోకు, నీ మనసును స్నేహితునిగా చేసుకో. నువ్వు అర్థమవుతుంది, నీ మనసును వినోదంగా మార్చుకోవద్దు, నీ మనసును స్నేహితునిగా మార్చుకో. ఎన్ని శాస్త్రాలు చదివినా మనసును స్వాధీనంగా చేసుకుని, మనసును స్వాధీనం చేసుకుని దానికి అంతర్ముఖ స్థితి కలగదు. మనం నువ్వు ఈ పని చేయటం మానేసి ఎన్నడూ చదువుతావు, చదవచ్చు అసలు చదవకుండా అదే పని నీకు. ఇంకా మన శరీరం బతకడానికి అన్నం తెలిసినా ఇంకైతే అన్నం తింటమే పని. శాస్త్రం ఏం చెప్పారు, మైండ్ కంట్రోల్ అవసరం అని చెప్పారు. నీకు అర్థమవుతుందో, దానికోసం ఎవరైనా ప్రయత్నం చేస్తున్నావు, ఏమి చేయటం లేదు, ఏం చదువుతావు, ఏం చదువుతావు. ప్రహ్లాద్ ఏం చెప్పాడు, చదువు వలను చదువు వలను చదువు వలను చదువు వలను చావులేను చదువు చదువు వలను చదువు వలను చదువు వలను చదువు వలను చావులేని చదువు. అంటే ఇమ్మార్టాలిటీ నుంచి ఇమ్మార్టాలిటీకి వెళ్ళి చదువు చదివేవాడు, అమృతాన్ని పొందే చదువు చదివేవాడు. అంటే జట్టు ఎలా ఉంటుందో భర్త ఎలా ఉంటుంది తెలియని స్థితిని పొందాలి మనం. మీకు అర్థమవుతుంది, ఏ వస్తువుకైతే చావు లేదో సత్పదార్థాన్ని తెలుసుకోవడానికి నిజమైన చదువు, దాన్ని ఎరుకలు తెచ్చుకోవడం అది నిజమైన చదువు. చదువు వలన చదవాలి, చదువు వలన చదువు వలన చదువు వలన చావు లేని చదువు చదవాలి. ఈ పుస్తకం చదివి మీకు ఏదో నాలుగు మాటలు చెప్తున్నాను అనుకోండి, అనుకోండి మాటలు, ఈ మాటలు మీకు చెప్పడం కోసం చదువుకుంటున్నాను, మీకు చెప్పడం కోసం చదువుతున్నాను అనుకోండి, అనుకోండి, మీరు బాధపడటానికి చదవటాలి అనుకోండి, నాకు టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్. నువ్వు భగవద్గీత చదువుతున్నావు, మీకు చదవటం కోసం నేను భగవద్గీత చదువుతున్నాను అనుకోండి, నేను బాధపడటం కోసం భగవద్గీత చదువుతాను లేదు అనుకోండి, దానివల్ల అంతా వేస్ట్, మొత్తం లైఫ్ అంతా వేస్ట్. సాధన చేసి సాధన చేసి స్వప్రయత్నం కాల పరిపక్వం ఈశ్వర కటాక్షం, వీటి వల్ల నువ్వు ఆ బ్రాహ్మణ స్థితి కనుక నువ్వు పొందితే ఎక్కడ నేనే తలంపు లేదు, ఎక్కడైతే నాదనే తలంపు లేదు, ఆ రెండు తలంపులే సంసారం. ఎక్కడైతే ఆ రెండు తలంపు లేదో అట్టి స్థితి నువ్వు పొందగలిగితే నీ ద్వారా సృష్టికి జరిగే ఉపకారం ఎవరో ఏం లేడర వల్ల జరగదండి. ఎక్కడైతే నేననే తలంపు లేదో, ఏ వస్తువులో నాదనే తలంపు లేదో, అది నువ్వు నిర్ణయించగలిగితే, అది నువ్వు పొందగలిగితే, అది నువ్వు పొందగలిగితే నీ ద్వారా సమాజానికి సృష్టికి జరిగే ఉపకారం ఎవరి వల్ల జరగదంటే. ఓట్లతోటి నోట్లతోటి సంబంధం లేకుండా నీ ద్వారా మహత్తరమైనటువంటి శాంతి, మహత్తరమైన లోకం అంటే అది లోకం అంటే శాంతితో తలుపుతాడు. లోకం అంత కాంతితోటి నింపుతాడు. అంటే బాహ్య పరిస్థితి కూడా మనం తాదాత్మ్యం పొందకూడదు. అలా మంచి వస్తూ ఉంటుంది, చెడ్డ వస్తూ ఉంటుంది, సంతోషం వస్తూ ఉంటుంది, దుఃఖం వస్తూ ఉంది, అది డ్రీమే. సంతోషం డ్రీమే, దుఃఖం కూడా డ్రీమే. బాహ్య పరిస్థితితో బాహ్య పరిస్థితిని నీ తెలివితేటల వల్ల అనుకూలంగా ఉంటాం, తెలివితేటలు తక్కువ ఉంటే ప్రతికూలంగా ఉంటాం కాదు. ఇక అది పుట్టిన తెలివితేటల కంటే ఆవిడ ఎంత అదృష్టం ఉన్నాడు జరిగంటారు కొంచెం సాయంత్రం అంటుకొచ్చి బాహ్య పరిస్థితులు. దేహం ఎందుకు పుట్టిందో ఆ దేహ ప్రవర్తనను బట్టి బాహ్య అలా వెళ్ళి దేహం ఎందుకు పుట్టిందో బాహ్యంగా పని చేసుకుంటే అలా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది. అందరూ చివర పని వాడు చేస్తారు, ఆ చివరి పని చచ్చిపోదు. మనం ఏదో పనులు చేసుకెళ్తాం, అందరూ చేసే పని చివరి పని ఏంటంటే చనిపోవడం, అది లాస్ట్ పని. ఆ చనిపోవటం అనే పని చివర చేస్తాం. మీకు అర్థమవుతుంది అది అంచేది. మనకి ఈ చావు రాకముంది, శరీరానికి చావు రాకముంది, ఆ జ్ఞానాగ్ని సహాయంతో ఈశ్వరుని యొక్క దయచోటి మనకున్న కొద్దిపాటి ప్రయత్నంతో, ఆ ప్రయత్నం కూడా కొద్దిపాటి ప్రయత్నం పర్లేదు, సిన్సియారిటీ ఉండాలి, డివోషన్ ఉండాలి, డెడికేషన్. నేనేదో మీకు మాట్లాడుతున్నాను, నా మాట భగవంతుని ఏంటో ఏ ప్రేరణ వల్ల నేను ఎందుకు మాట్లాడుతున్నాను. మీరు ఎక్కడ నుయ్యి తవ్విస్తారు అనుకోండి, భగవంతుని కాదు ఎక్కడ అవుట్ సైడ్ కూడా నువ్వు తవ్వి, ఆ నువ్వు ఎందుకు నువ్వు తవ్వించావు, నీ గొప్ప కోసం గౌరవించావా, నీ గొప్ప కోసం ఆ నుయ్యి తవ్వించావా, నీ గౌరవం కోసం నువ్వు తవ్వించావా, లేకపోతే ఓట్ల కోసం నువ్వు తవ్వించావా, అక్కడున్న ప్రజల సుఖపడాలు నువ్వు తవ్వించావు. నీకు అర్థమవుతుంది, అది చూస్తాడు బయట ఎక్షణాలు ఏమి చూడడం. నువ్వు ఏ ప్రేరణ వల్ల పని చేసుకోండి, ఏ వాదక ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నాను, మీకు మాట నా మాట మీకు వినపడుతుంది, కానీ ఏ ప్రేరణ, ఏ ప్రేరణ వల్ల, ఏ ఇన్స్పిరేషన్ వల్ల, ఏ తత్వం నాకు ఇది వస్తుంది. తలంపు లేకుండా మాట రాదు, తలంపు లేకుండా యాక్షన్ ఉండదు. కష్టాన్ని ముందు తలంపు వచ్చాక మాట వస్తుంది, ముందు తలంపు వచ్చాక పని చేస్తుంది, తలంపు రాకుండా పని చేయదు. మరి భీమవరం వచ్చామంటే భీమవరం వెళ్ళాలంటే తలంపు వచ్చాక భీమవరం వచ్చాడు. అదే తలంపు లేకుండా ఇక్కడికి రాదు. అంచేత తలంపు లేకుండా మాట రాదు, తలంపు లేకుండా పని చేయదు. అందుచేత నువ్వు ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆ తలంపుని పరమ పవిత్రంగా కాపాడు. నువ్వు ఇచ్చే తలంపులు పరమ పవిత్రంగా ఉండేటట్టుగా నువ్వు చూసుకోగలిగితే మాట పవిత్రంగా ఉంటుంది, చేత పవిత్రంగా ఉంటుంది. నువ్వు సుఖపడతావు, నువ్వు ఏదైనా సత్కర్మ చేస్తే నీ ద్వారా వాళ్ళు సుఖపడతారు. కొంతమంది చేసే పనులు ఎలా ఉంటాయంటే ఇచ్చిన వాడు సుఖపడ్డా తీసుకున్న వాడు సుఖపడ్డా, ఆ నీళ్ళు తగిలించిన వాడు సుఖపడ్డా ఆ నీళ్ళు కట్టుకునే వాడు సుఖపడ్డా. ఆలోచన పవిత్రంగా ఉండాలి, తలంపులు పవిత్రంగా ఉండాలి, ఆయు పవిత్రంగా ఉంటే అంటే పరమ పవిత్రుడు కాని వాడికి ఈశ్వరుడు గోచరం కాదు. భగవంతుడు తెలుసున్న వాడికి దగ్గరగా ఉన్నాడు, తెలియని వాడికి దూరంగా ఉన్నాడు. పరమ పవిత్రుడు కాని వాడికి అని ఎరుకులోకి రాడు. నువ్వు పరమ పవిత్రుడు వాడంటే నీ తలంపులు నీ ఆలోచనలు వేదంలో ఏం చెప్పాను, ఋగ్వేదంలో నువ్వు కూర్చున్నా నిల్చున్నా అటు చూసినా ఇటు చూసినా ఏ దిక్కులోకి చూసినా నీకు పరమ పవిత్ర పరమ పవిత్రమైన తలంపులు వచ్చేది. అది ఈశ్వరుని ప్రార్థన లెటర్ నోబుల్ పార్ట్స్ కామ్ టు అవర్ ఫ్రమ్ ఎవరీ సైడ్, లెటర్ గుడ్ పార్ట్స్ కామ్ టు అవర్ ఫ్రమ్ ఎవరీ సైడ్. నీ తలంపుని బట్టి నీ మాట ఆధారపడింది, నీ తలంపుని బట్టి నీ చేత ఆధారపడింది. అంటే తలంపుల విషయంలో జాగ్రత్తలు అంటే నీ చేతలు నీ మాటలు వాటి జాగ్రత్తలు తీసుకో. ఇలా మన టెక్స్ట్ బుక్ దగ్గరికి వెళ్ళలేదు ఏం చేయంటే నేను చెప్పిన మాటల కంటే కూడా పూర్వరుడు బాగుంది. ఈవేళ ఇలా గ్రంథం కంటే పరిచయం ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే గ్రంథం రాసి దాన్ని పరిచయం ఎవరికైతే రాయిస్తారు ఒకసారి కొన్ని గ్రంథాల కంటే పరిచయాలు బాగుంటాయి. ఇలా నాగేశ్వరరావు గారు పోరాడు బాగుంటుంది, మన టెక్స్ట్ బుక్ కంటే దాన్ని నాగేశ్వరరావు గారు పోరాడు బాగుంటుంది, ఆయన పరిచయ మాటలు బాగుంటాయి. అయితే మీరు ఇప్పుడు ఎవరు డిస్పర్స్ అవ్వద్దు, అన్నపూర్ణమ్మ గారికి ఇక్కడ సన్మానం ఉంది. ఈ చెన్నై మిషన్ వారు ఆధ్వర్యంలో ఈ సన్మానం జరుగుతుంది. అయితే వారికి సన్మానం పూర్తయ్యే వరకు భక్తులందరినీ ఎక్కడున్న వాళ్ళు అక్కడ కూర్చుని ఆ సన్మానం చిలక వారికి సన్మానం మన నేత్రాలకు రావద్దు. అన్నపూర్ణమ్మ గారికి సన్మానం, మరి మన మాట ఏంటి, మన కళ్ళకు ఆనందం. వారికేమో సన్మానం, మన కళ్ళకి ఆనందం. అయితే వారికి సన్మానం పూర్తి వరకు ఎవరు డిస్పర్స్ అవ్వకుండా అందరూ ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ కూర్చుని ఆ సన్మానం కూడా జయప్రదం చేయవలసిందిగా మీకు మనం చేసుకుంటాం. మీరు కూర్చోండి, బాగా జరిగింది. మీరు కూర్చోండి, మీరు నిలబడితే బాగోలేదు. వెంకటేశ ఓం నమో వెంకటేశ. గౌరవనీయుల బాపిరాజు గారు వారి ధర్మపత్రిని అన్నపూర్ణమ్మ పరమేశ్వరుడు గురించి ఏదైనా ఒక మాట చెబితే అది పార్వతీదేవికి వర్తిస్తుంది. పార్వతీదేవి గురించి ఏదైనా ఒక మాట చెబితే పరమేశ్వరుడికి వర్తిస్తుంది. ఎంచేత ఇద్దరు వేరు కాదు కాబట్టి. బాపిరాజు గారి గురించి ఎవరు ఏ మాట చెప్పినా అన్నపూర్ణకు వర్తిస్తుంది. అలాగే బాపిరాజు గారిని మినహాయించి అన్నపూర్ణ గురించి మరో నాలుగు మాటలు చెప్తే ఈ నాలుగు మాటలు బాపురేది గురువు చెప్పలేక బాపురేయ్యకు కూడా మాటలు పడుతుంది. ఒకసారి రమణ మహర్షి ఏమో అడిగారంటే, మీరు ఎంతసేపు పరమేశ్వరుడు గురించి చెప్తారు, పార్వతి గురించి చెప్పారంటారు. మీరు ఎంతసేపు చెప్పినా శివుడి గురించి చెప్తారు కానీ పార్వతి గురించి చెప్పరేంటని ఒకసారి అడుగు ఒక సందర్భం అడిగారు. అదే మీ సందేహం, వాళ్ళిద్దరు వేరు కాదు, వాళ్ళిద్దరు వేరు కాదు, నేను శివుడి గురించి చెప్పి ప్రతి మాట దేవికి వర్తిస్తుందని చెప్పారు. ఇద్దరు వేరైతే కదా, ఇద్దరు వేరు కాదు. కానీ ఇక్కడ పరిస్థితి ఏమి, బాపురాజు గారు చెప్పి ప్రతి మాట అన్నపూర్ణ గౌరవిస్తుంది. అది వన్ వే ట్రాఫిక్ కాదు. అలాగే అన్నపూర్ణ చెప్పిన ప్రతి మాట కూడా బాపురాజు గారు కూడా గౌరవిస్తారు. రాజకీయ రంగంలో ఎంతో కొంత రజోగుణం పెరుగుతూ ఉంటుంది, ఆ రంగం అటువంటి. సేవా రంగంలో సత్వగుణం పెరుగుతూ ఉంటుంది. ఈ సత్వ ఈ సేవా రంగం ఇటువంటిది, రాజకీయ రంగం అటువంటి. అంటే మనం ఎంత నిగ్రహంగా ఉన్నా రాజకీయ రంగంలో ఎంతో కొంత రజోగుణ స్పర్శ ఉంటుంది. సేవా రంగంలో రజోగుణం తగ్గుతూ ఉంటుంది, ఈ సేవా రంగం యొక్క స్పర్శ ఉంటుంది. ఆ సేవా రంగం ద్వారానే మన మోక్షానికి దారి కనిపిస్తుంది. బాపురాజు గారు గురించి, అన్నపూర్ణ గురించి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎవరికి పరిచయాలు చేయక్కర్లేదు. బాపురాజు గారు శాసనసభ్యులుగా వర్క్ చేశారు, అలాగే మంత్రిగా వర్క్ చేశారు. ఆయన ఇంచుమించుగా చాలా పదవులు నిర్వర్తించారు. అన్నపూర్ణ అసలు ఎంపీ అవ్వాల్సింది, ఇక్కడ లోక్సభకి మనకు అసలు పార్లమెంట్ మెంబర్ అవ్వాల్సిందే. దేర్ ఇస్ ఎ వేవ్, దేర్ ఇస్ ఎ డెస్టినీ, దర్ షేప్స్ అవర్ ఎమ్స్ అని ఒకసారి క్షేమిస్తారు చెప్పారు ఒక డ్రామా. ఒకసారి ఒక కెరటం వస్తే ఒడ్డుకైనా తీసుకొస్తుంది, లోపలికైనా తీసుకోడు. ఒక కెరటం వచ్చిందనుకోండి, ఆ కెరటం ఒకసారి ఒడ్డుకైనా తింటేస్తుంది, సముద్రం కనుకైనా వెళ్ళేస్తుంది. ఇలా వేవ్లో కెరటంలో ఆ పదవి లభ్యం కాలేదు. కానీ మనకు పార్లమెంట్ మెంబర్గా, మన పార్లమెంట్ మెంబర్ కనుక అన్నపూర్ణ అయితే ఈ పాటికి కేంద్ర మంత్రి వర్గంలో ఉండి ఉండేవారు. ఆ లేడీస్ కోటాలో వచ్చాడు అన్నపూర్ణకి, ఆ లేడీస్ కోటాలో వచ్చాడు. ఈ అధికారం కూడా అది కూడా ప్రారంభంలో ఉంటేనే వస్తుంది, కేవలం మనం తెలివితేటలకు రాదు. ఆ డెస్టినీలో ఉంటే అధికారం వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు ఎప్పుడు ప్రధానమంత్రి గారు అవుతారని ఆయన అనుకోలేదు, మనం అనుకోలేదు. ఆ ప్రారంభం తీసుకొచ్చి ఆ చైర్లో కూర్చోబెట్టింటారు. బాపురాజు గారు ఎమ్మెల్సీ అయ్యారు. మనం ఎమ్మెల్సీ అయితే మంత్రి ఆయనకి ఎమ్మెల్సీ ఏముంది, ఆయన యోగ్యతకి ఆయన మంత్రి చేయడానికి డిజర్వ్ అవుతారు. కానీ పరిస్థితులు మనం ఎదురు చూసి కొద్ది పరిస్థితుల ప్రభావం, యశాంతి, రాజకీయ రంగంలో అటువంటి అల్లకల్లోలు, ఈ పరిస్థితులు ఏదోటి అది వాయిదా పడతాం. ముఖ్యంగా ఈ నియోజక బాపురాజు గారు ఇప్పుడు ఎలక్షన్లో నిలబడ్డం, ఇంచుమించుగా జిల్లాలో చాలా ప్రాంతాలకు వెళ్తాం. ఇద్దరికీ కూడా, బాపురాజు గారికి అన్నపూర్ణకి బద్దకస్తులు కాదు ఇద్దరు. ఇద్దరు అది వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇద్దరూ బద్దకస్తులు కాదు, ఇద్దరు కష్టపడి పని చేసేసాం. అసలు వాళ్ళకి లేజినెస్ లేదు, ఇద్దరికి లేజినెస్ లేదు. అన్నపూర్ణ ముఖ్యంగా వైద్య రంగంలో, మన శరీరానికి రోగం వచ్చినా వాళ్ళ రోజులు హాస్పిటల్కి వెళ్ళేప్పుడు ఇది హాస్పిటలా లేదా నరకం అనిపిస్తుంది మనకి. మన శరీరానికి రోగం వచ్చి అలాగే ఏదో ఒక రోగులు ఏదో హాస్పిటల్ తీసుకెళ్ళడం, అటు డాక్టర్ గారితో మాట్లాడడం, నర్స్ తోటి మాట్లాడటం. అన్నపూర్ణ కూడా డాక్టర్తో సమానం. అయితే ప్రిస్క్రిప్షన్ రాసి ఇవ్వడానికి ఆవిడకి క్వాలిఫికేషన్ లేదు కాబట్టి రాసి ఇవ్వకూడదు. కానీ వైద్య ఆవిడ కూడా అన్నపూర్ణ కూడా డాక్టర్ వైద్యులతో సమానం. ఆ రోగాలు, ఆ డిసీజెస్, వాటిని ఎలా డయాగ్నోస్ చేయాలి, ఈ విషయం వైద్య రంగం చాలా బాగా తెలుసు. ఈ వైద్య రంగంలో విశేషమైన కృషి చేసి ప్రతిరోజు పేషెంట్లను హాస్పిటల్కి తీసుకెళ్తూ ఆ సేవా రంగంలో పునీతులయ్యారు అన్నపూర్ణ. అనేక మంది పేషెంట్లు చెప్తూ ఉంటారు, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా సేవారంగాన్ని అన్నపూర్ణ విడిచిపెట్టలేదు. ఈ ఎలక్షన్స్ టైంలో కూడా బాపిరాజ్ గారు ఎమ్మెల్యేగా నిలబడ్డా, లేకపోతే మంత్రి ఎంపీగా ఎక్కడ స్టాండ్ అయినా ఎక్కువ కష్టపడి పనిచేసేది అన్నప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఏదైనా ప్రాంతానికి వెళితే ఏమన్నా అన్నపూర్ణమ్మ గారిని బట్టి మేము ఇక్కడ చాలా కష్టపడి పనిచేస్తున్నామని బాపిరాజ్ గారి విజయాన్ని కనిపించారు. అంటే తెర మీద బాపిరాజ్ గారు కనిపిస్తున్న శక్తి అన్నప్పుడు చాలా కష్టపడి పనిచేసే స్వభావం. అందుచేత మేము ఇంకా భవిష్యత్తులో మేము కోరుకునేది ఏంటంటే, మీకు చాలా కాలం మీరు ఎప్పుడు 2 గంటల నుంచి కూర్చున్నారో ఎక్కువ టైం తీసుకోను. అన్నపూర్ణ కూడా భవిష్యత్తులో అన్నపూర్ణ కూడా పదవులు అధిష్టించాలి, అధికారంలోకి రావాలని అనుకో. బాపిరాజు గారే కాదు, అన్నపూర్ణ కూడా అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాం. ఇంకేదంటే అవకాశాలు తెలివైన వాళ్ళకు వస్తాయి, తెలివి తక్కువ వాళ్ళకు వస్తాయి. అవకాశాలు తెలివైన వాళ్ళకు వస్తాయి, తెలివి తక్కువ వాళ్ళకు వస్తాయి. తెలివైన వాళ్ళు అవకాశాన్ని పట్టుకుంటారు, తెలివి తక్కువ వాళ్ళు వదిలేస్తారు. అంటే భవిష్యత్తులో బాపిరాజు గారికి అన్నపూర్ణ గారికి ఎప్పుడైనా రాజకీయం సంబంధించినటువంటి అధికారాలకు సంబంధించి అవకాశాలు వస్తే ఇద్దరు విడిచిపెట్టకూడదు. అధికారం ఒకటి, ధనం ఒకటి చెడ్డత కాదు. ఆ రెండు మనం అవి సద్వినియోగం చేసుకుంటే అవి మన మన మానసిక స్థితిని మనం మన దానివల్ల ఆ సర్వీస్ మనం లిఫ్ట్ చేస్తామంటే అది మంచిదే కానీ చెడేం కాదు. అది సద్వినియోగం చేసుకోవాలి. అధికారం అధికారం కొంతమందికి అధికారం వస్తే ఎంతోమందికి సహకరిస్తారు, ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఆ రకంగా నేను బాపిరాజు గారు మంత్రి అవ్వాలని కోరుకున్నా, ఎమ్మెల్యే అని కోరుకున్నా, ఆయనకి ప్రత్యేకంగా ఇప్పుడు కొత్తగా మంత్రి అవ్వటం ఆయనకి పెర్సనల్గా వచ్చి గౌరవమే లేదు, పెర్సనల్గా వచ్చి స్టేటస్ లేదు ఆయనకి వచ్చింది, ఇదివరకు అన్ని చేశారు. అయితే మన జిల్లాకు ప్రత్యేకంగా నాదుడు లేని జిల్లా మన పశ్చిమ గోదావరి జిల్లాలో 3 మంత్రులు 4 మంత్రులు ఉంటే ఈ మధ్య ఎవరికో ఒక్కరికి మంత్రులు వచ్చారు. లీడర్ లీడర్ డైరెక్షన్ లెస్, లీడర్ లెస్ జిల్లా, లీడర్ లెస్ జిల్లా, డైరెక్షన్ లెస్ జిల్లా అయిపోయింది. అందుచేత మీరు ఏ వారు ఏ నియోజకవర్గంలో నిలబడ్డా వారు ప్రస్తుతానికి బాపిరాజు గారు కానీ అన్నపూర్ణ గారు కానీ రాజకీయాలు విడిచిపెట్టుకోవాలి, రాజకీయాల్లో ఉండాలి. వారు చేసే పని ఎవరు చేసే పని వారు చేసుకోవాలి. అంటే వారు రాజకీయాల్లో ఉండి ఎంతో కనుక ఆ సేవారంగంలో ఉపయోగపడుతూ జనసామాన్యానికి ఉపయోగపడుతూ భగవద్గీతలో ఒక మాట చెప్పాడు, కేవలము జ్ఞానయోగంలో ఎవరు ఆ ఫలితాన్ని పొందుతారో, జ్ఞానయోగంలో ఏ ఫలితాన్ని పొందుతారో కర్మయోగంలో కూడా అదే ఫలితాన్ని పొందవచ్చు. కానీ జ్ఞానయోగం వేరు, కర్మయోగం ఇది వేరని ఎవరైనా మీకు చెబితే చంటి పిల్లల మాటలో చెప్పినా మనం వింటాం, చంటి పిల్లలు చెప్పిన మాటలు వింటాం కానీ వదిలేస్తాం, పట్టించుకోం. జ్ఞానయోగం యొక్క గమ్యం వేరు, కర్మయోగం యొక్క గమ్యం వేరు, అది వేరు ఇది వేరని మీకు ఎవరైనా చెప్తే చంటి పిల్లలు చెప్పే మాటల కన్నా మీరు వదిలేయండి అని చెప్పారు భగవంతుడు చెప్పిన మాటలు. అంచేది వాడికి సేవారంగం రంగరాజు జువలపాలు రంగరాజు గారు అన్నవారు ఆ సేవారంగానికి సంబంధించినంత వరకు ఇద్దరు పుస్తకాలు లేని వాడు. ఈ మాట రంగరాజు గారు అన్న మాట లేదు, ఇద్దరు పిచ్చోళ్ళండి, ఇద్దరు ఏదో ప్రజలకు సంబంధించినటువంటి పనులు ఏదో భుజాన్ని వేసుకెళ్తా ఉంటారు. మా అన్నపూర్ణ రోజు పొద్దున్న వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళిపోతా ఉంటుంది. రంగరాజు గారు మన బాపిరాజు గారి లాగా అన్నపూర్ణ గారు అంత కష్టపడలేదు. రంగరాజు గారికి బాగా మేధస్సు ఉంది, తెలివి ఉంది, కానీ ఇంత కష్టపడలేరు బాపిరాజు గారు అన్నపూర్ణ, అంత కష్టపడలేరు రంగరాజు గారు. అంటే భవిష్యత్తులో వాళ్ళు రాజకీయ రంగంలో ఉండాలనే కోరుకుంటున్నాను. ఇంకా జయం అపజయం అది మన చేతిలో లేదు. పరిస్థితులు ఏ రోజునికి ఎలా వస్తాయో మనకు తెలియదు, ఏ రోజున ఎలా పరిస్థితులు తగ్గపోయాయి, రాజకీయ పరిస్థితులు ఏ రోజున ఎలా ఉంటాయో మనకు తెలియదు, అది మన భగవంతుని చేతిలో. అంచేది మనం పట్టించుకునే విషయం పట్టించుకోవాలి, వదిలేసే విషయం అంచేది వారి డ్యూటీ వాళ్ళు చేస్తే అధికారం రావచ్చు రాకపోవచ్చు. కేవలము ఓ చోట కూర్చుని ప్రాణాయామం చేసినంత మాత్రం చేస్తే వాడు సిద్ధ పురుషుడు ఎవడు, వాడు యువకు ఎవడు. మనకు లాభం వస్తూ ఉంటుంది జీవిత ప్రవాహంలో, కాల ప్రవాహంలో లాభం వస్తుంది, నష్టం వస్తుంది, అధికారం వస్తుంది, ఒకసారి ఉన్న అధికారం పోవచ్చు. ఈ రెండు జయాన్ని అపజయాన్ని లాభాన్ని నష్టాన్ని ఎవరో సమానంగా చూసుకుంటున్నారో, ఏదొచ్చినా ఎవరు బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారో వాళ్ళు యోగులు, సిద్ధ పురుషులు అని చెప్పాడు గీత. మనం ఏం చేస్తామంటే జయం వచ్చినప్పుడు పొంగిపోతాం, అపజయం వచ్చినప్పుడు కుంగిపోతాం. అది లేకుండా రెండు సమానంగా మనం ట్రీట్ చేయగలిగితే నా అనుగ్రహానికి వాళ్ళు పాత్రలు అవుతారు అని గీతలో సరైన భగవంతుడికి భగవాను వాచ్య. ఎవడొక జీవుడు చెప్పిన మాట కాదు, అహంకారంతో చెప్పిన మాట కాదు, దేవుడు చెప్పిన మాట, భగవాన్ ఉపవాచ్యం. అంతేకాదు అర్జున ఉపవాచ్యం కాదు, భగవాన్ ఉపవాచ్యం. అంటే జీవిత దేహ ప్రారంభంలో ఏదో ఏదో ఉంటే అది వస్తూ ఉంటుంది, లేనిది రాదు, ఉన్నది అలాగ వస్తూ ఉంటుంది. వారి నుంచి అసలు రాజకీయాల్లో ఉండేది, రాజకీయాలు చాలా మంది ఏమనుకుంటారంటే చెడ్డీ అనుకుంటారు, మంచి చేతిలో అధికారం ఉంది అనుకోండి, అనేక మందికి ఉపయోగపడదు. అనేక మందికి మనం సహాయ సహకారాలు అందించవచ్చు. ఒకసారి మనకు అధికారం లేకపోతే మన మంచి మాట చెప్పినా వినేవాళ్ళు ఉండరు. మనకు అధికారం లేదనుకోండి మంచి మాట చెప్పినా వినేవాళ్ళు ఉండరు. అందుచేత అధికారం అవసరం. అందులో మన జిల్లా పరిస్థితి ఇప్పుడు దిక్కు లేని జిల్లా కింద అయిపోయింది, అడ్రస్ లేని జిల్లా కింద అయిపోయింది. అంటే ఈ జిల్లా పరిస్థితులు కూడా దృష్టిలో పెట్టుకుని వారి రాజకీయ రంగంలో ఉండాలని కోరుకుంటున్నాం. అంచేత బాపిరాజు గారికి, అన్నపూర్ణకి ఇద్దరు సమానమే. పార్వతీదే ఎక్కువ, పరమశ్రీడు ఎక్కువ అని ఇద్దరి దగ్గర భేదం, వాళ్ళిద్దరి దగ్గర భేదం చూస్తే మన నోట్లో నచ్చింది. ఎప్పుడు కూడా పార్వతిని ఎక్కువని పరమేశ్వరుని ఎక్కువ తక్కువ అనుకోకూడదు, పరమేశ్వరుని ఎక్కువని పార్వతిని తక్కువ, ఇద్దరు సమానం, ఇద్దరు ఒకటే, ఇద్దరు ఒకటి. అంటే శివుడు నిప్పు అనుకోండి, అందులోని వేడి పార, నిప్పు వేడి లేకుండా నిప్పు ఉండదు. ఆ రోజు నిప్పుని వేడి ఉంటే కదా. అలాగే పారమతి పరమేశ్వరుడు ఒకటి, అలాగే బాపురాజు గారు ఆయన పూర్ణ ఒకటి. అందుచేత వారు సేవారంగంలో రాజకీయాలు అవసరం. ఇప్పుడు బాపిరాజు గారు రాజకీయ రంగంలో ఉన్నారు, అన్నపూర్ణమ్మ సేవ రంగంలో ఉంటుంది. భవిష్యత్తులో ఏదైనా అవకాశం వస్తే అవసరమైతే అన్నపూర్ణ కూడా ఎంకరేజ్ చేయమని బాపిరాజు గారిని సభాముఖంగా కోరుతాను. నేను ఎక్కువ టైం తీసుకొను వారికి ఉద్యోగమైన భవిష్యత్తు ప్రసాదించాలని, వారికి బాపిరాజు గారికి అన్నమాట బ్రైట్ ఫ్యూచర్ ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి ఆశీస్సులు వారిద్దరి మీద వర్షం కురిపించవలసిందిగా ప్రార్థిస్తూ నీ దగ్గర సెలవు తీసుకుంటాను. దేవతల అనుగ్రహం వల్ల, పుణ్యపురుషుడితో స్నేహాలు చేసి సద్గ్రంథాల యొక్క సహాయం వల్ల ఈ పుణ్యపురుషుడు పుణ్యాత్ముల మనస్సుతో సహవాసం చేసి ఆ లేనివాడు లేనట్టుగా తెలుసుకుంటే నీకు ప్రయాణాలు ఆగిపోతుంది. వీడు ఇప్పుడు లేడు, శరీరం మరణించాక ఎవడైతే ప్రయాణం చేస్తాడు ఇప్పుడు లేడు. కానీ ఇప్పుడు లేడన్న సంగతి ఇప్పుడు తెలియాలి. ఎప్పుడు తెలియాలి? శరీరానికి మరణం రాక, శరీరానికి మరణం రాకముందే తెలియాలి. అయితే భగవంతుడు ఏం చెప్పాడంటే నువ్వు జీవితం చిన్నతనంలో కూడా సాధన చేసుకోవాలి. కొంతమంది ఏంటి మొసలితనంగా చేసిన చిన్నతనంలోంచి నువ్వు సాధన చేసుకుంటేనే నీకు స్టాండర్డ్ బాగుంటుంది, నీకు స్టాండర్డ్ బాగుంటుంది. అంచేది ఇంకోటి, నీకు భక్తి వల్ల సత్గుణం వస్తే, సత్వగుణం వస్తే సత్వగుణం ఉన్నవాడే ఎక్కువ సత్కర్మ చేయగలడు. రజోగుణం వాడు ఏదైనా మంచి చేసినా ఇచ్చిన వాడు సుఖపడ్డా, పుచ్చుకున్న వాడు సుఖపడ్డా. ఈ రజోగుణం ఉన్నవాళ్ళు, తమోగుణం ఉన్నవాళ్ళు ఒకవేళ వాళ్ళు చేస్తే సమాజానికి ఎప్పుడైనా మంచిది, వాళ్ళు సుఖపడరు. వీళ్ళు ఎవరైతే సమాజానికి ఉపయోగం చేశారో వాళ్ళు ఉపయోగపడరు. ప్రభుత్వం చెప్తాను ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టి పెట్టాం, ఇక్కడ ఇల్లు కట్టి పెట్టాం, ఇక్కడ ఏదో కట్టి పెట్టాం, ఇక్కడ ఏదో కట్టి పెట్టాం, ఇదేదో కట్టి పెట్టాం. ఎవరు సుఖపడరు వచ్చేవారు. ఏం చేతి చెప్పమంటారా? అవినీతి లేని అభివృద్ధి వల్ల సుఖపడతారు, కానీ అవినీతితో కూడిన అభివృద్ధి ఎవరు ఎవరు సుఖపడతారు? ఇది జ్ఞాపకం పెట్టుకోండి. అవినీతి లేని అభివృద్ధి వల్ల మనం సుఖపడతాం, కానీ అవినీతితో కూడిన అభివృద్ధి వల్ల మనం సుఖం లేదు, శాంతి లేదు, ఆనందం లేదు. అభివృద్ధి ఒకళ్ళ అభివృద్ధి బాహ్యంగా ఏదో అభివృద్ధి వచ్చినా సుఖపడవు. వాపుని బలం అనుకుంటే ఎలా ఉన్నాం? మన బోధకాలు వచ్చిందనుకోండి, బలంగా ఉన్నాం అంటే అర్థం.
బోధకాలను చూసి నా కాలు బాగున్నాయి, బలంగా ఉన్నాను. బోధకాలను చూసి బలంగా ఉందనుకుంటే ఎలా ఉంటుంది? ఇది అంతే.
ఇది అక్కడ పుస్తకం వదిలేసాం, మస్తకం దగ్గర లేదు, ఎక్కడికక్కడే వెళ్ళిపోతున్నాం. ఇందుకే భగవాన్ విచారణ మార్గం ఒకటే కాదు. భగవంతుడు డౌటింగ్ తామసులో ఉంటారు. కొంతమందికి ఏ రోజు గాడు అయ్యే అనుమానం, ఏ గంటగా శనివారం ఒకలాగా ఉంటారో ఆదివారం లేకుండా, వాళ్ళు డౌటింగ్ తామస్. వాళ్ళు బైబుల్ ఏమన్నారంటే వాళ్ళు డౌటింగ్ తామస్, ఏ రోజుకి ఓ రోజు అనుమానం. నీకు అర్థమవుతుంది కదా? అటువంటి వాడికి విచారణ మార్గం మంచిది. అలా కాకుండా నీకు విశ్వాసం ఉందనుకో, విశ్వాస బలం ఉందనుకో, భగవంతుడు అనే వాడు ఒకడున్నాడు అనేటువంటి ఒక కర్త ఒకడున్నాడు, మనకి యజమాని ఒకడున్నాడు అనేటువంటి ఒక విశ్వాసం నీకు ఉందనుకో, ఆ విశ్వాస బలం ఉందనుకో, అప్పుడు సరే నాకు ఇది మార్గం మంచి. నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం. మనం అనుకున్నా అనుకోపోయినా నెరవేరేది ఆయన సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం, అనుకునేది మన సంకల్పం. ఒకసారి మన సంకల్పం ఈశ్వర సంకల్పం కలుస్తాం, ఒకసారి మన సంకల్పం ఈశ్వర, అప్పుడు ఈశ్వర సంకల్పం వల్ల జరిగిందని మనం అనుకో, మన తెలివితేటల వల్ల సాధించాం అనుకుంటాం, లేదా మన దగ్గర ఉన్న పైసల వల్ల సాధించాం అనుకుంటాం. ఎప్పుడు ఇది బాగా అర్థం చేసుకోండి, జరిగేది ఈశ్వర సంకల్పం, అనుకునేది మన సంకల్పం. ఒకవేళ ఈశ్వర సంకల్పం మన ఈశ్వర సంకల్పం ఈశ్వరుడు ఏదైతే అనుకున్నాడో ఒకసారి మనం అదే అనుకుంటాం, అప్పుడు జరుగుతుంది, ఆ పని జరుగుతుంది. అప్పుడు కూడా మనం అనుకోవటం వల్ల జరగలేదు, ఈశ్వర సంకల్పంలో జరిగింది. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే మనకు అహంకారం ఉంది కదా, దేహాభిమానం ఉంది. మనం క్రిస్టమస్ రోజు మనం నేర్చుకోవాల్సింది ఒకటి, యేసుక్రీస్తు శరీరాన్ని ఎలా సిరివేశారో మన దేహాభిమానాన్ని, ఈ దేహబుద్ధిని, ఈ శవబుద్ధిని సిరివేయాలి. వాడు మహాజ్ఞానం అవుతారు. అది క్రిస్టమస్ ఇచ్చే సందేశం. దేహాన్ని కాదు సిరివేయచ్చు, దేహం ముద్దు, దేహం గేడం. అసలు దేహానికి తానున్నాన సంగతి తనకు తెలియదు. అసలు దేహానికి తానున్నా, మనం ఉన్న దేహం ఉందని మనం అనుకుంటున్నాం, కానీ తానున్నాన సంగతి తన దేహానికి తెలియదు. అంటే లోపల నీకు అజ్ఞానం ఉన్నంత కాలం అజ్ఞానం మనల్ని పెట్టే క్షోభ ప్రపంచం తట్టలేదు. 300 కోట్ల మంది మనకు క్షోభ తీసుకురాలేదు, అజ్ఞానం మనకు తీసుకొచ్చే క్షోభ. మనం అనుకుంటాం ఇతరుల మీద పెడతాం, కానీ మన అజ్ఞానే మనకి ఎక్కువ క్షోభ తీసుకొస్తుంది. ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, నువ్వు ఈశ్వరాన్ని నువ్వు పొందటానికి, ఉన్న వస్తువు ఆ పదార్థాన్ని ఎరుకులో తెచ్చుకోవడానికి 2 ఉపాయాలు ఉన్నాయి. ఒకటి విచారణ మార్గం, ఎంక్వైరీ, ఎనాలసిస్. ఏంటి ఎంక్వైరీ? ఎనాలసిస్. ఈ ఎనాలసిస్ 2, ఒకటి మనకంటే నీకు విశ్వాసం అంటే, నీవు విశ్వాసపాత్రుడు అనుకో, నువ్వు విశ్వాసపాత్రుడు అనుకో. కొంతమందికి ఈశ్వరుడు పట్ల సజీవమైన ప్రయుక్తి ఉంటుంది, ప్రహ్లాదుడు, ధ్రువుడు అటువంటి వాళ్ళు. మనకు భాగవతంలో వీళ్ళు వస్తారు, వాళ్ళిద్దరు పిల్లకాయలే, పిల్లకాయలని బాలులే వాళ్ళు. అయినప్పుడు ఈశ్వరుడు, ఈశ్వరు పట్ల సజీవమైన విశ్వాసం ఉంటుంది, లివింగ్ ఫెయిత్ అంటారు దాన్ని. ఏమంటారు? లివింగ్ ఫెయిత్ అంటారు. అది నీకు కనుకుంటే ఆ విశ్వాసం ఈశ్వర నేనంటే లేను. ఎవడైతే ఈశ్వర ఎవడికైతే ఈశ్వరుడు ఉన్నాడనేటువంటి సజీవమైన విశ్వాసం ఉందో, ఈ పుస్తకం నా చేతిలో ఎలా ఉందో, వాడు ఈశ్వరుడు చేతిలో పరిమెత్తుకుని ఉంటాడు. భగవంతుడు ఏం చెప్పాడంటే, నీ మనస్సును బుద్ధిని బాగు చేసుకో, నీ మనస్సును బాగు చేసుకో, బాగు చేసుకుని మూడు. అది జ్ఞానమాది. అదేంటది జ్ఞానమాది? నువ్వు బాగు చేసుకోలేకపోతున్నావు, నాకు ఇచ్చే నీ మనస్సు, నాకు ఇచ్చే నీ బుద్ధిని, నాకు ఇచ్చే నేను బాగు చేసి పెడతాను. అది శరణాగతి. మనం అది చేయటున్నది, ఇది చేయకున్నది. మనం బాగు చేసుకోవడం ఈశ్వరుడు స్వాధీనం చేయ. మన మనసుని మనం అనాలసిస్ చేసుకోలేకపోతున్నాం, కొన్ని మనం బాగు చేసుకోలేకపోతున్నాం ఈశ్వరుడికి ఇద్దంటే ఈశ్వరుడికి సమర్పించాలి. ఇప్పుడు మనకి భగవంతుడు చెప్పాడు, నాకు నాకు పుష్పం సమర్పించు, పత్రం సమర్పించు, ఫలం సమర్పించు అని చెప్తాడు. ఎందుకని ఇలా ఎలా నేర్పితే మన మనస్సును సమర్పించే టైం, ఏది మన ఏది నేను అనుకుంటున్నామో ఆ నేను తీసుకుని ఈశ్వరుడి పాదాల దగ్గరికి వెళ్తాం. నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం. అది ఎప్పుడైతే అది వచ్చిందో వీరికి ముందు దుఃఖం ఆడిపోదు, అశాంతి ఆడిపోదు. అంటే అలా చేయగా చేయగా భగవంతుని తెలుసుకోగా వైష్ణవ సాంప్రదాయంలో నమ్మాలి వారు అనుకున్నారు, మాలతి ఆడవారు. నమ్మాలి వాళ్ళు వైష్ణవ తమిళనాడులో విష్ణు భక్తులు నాలవార్లు అంటారు, శివభక్తులు నాయనార్లు అంటారు. నమ్మాలి వాళ్ళు వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు వాళ్ళు పెరిమాళ్ళు అంటారు. దేవుని పెరిమాళ్ళు అంటే పెద్దవారని, పెరిమాళ్ళు అంటే పెద్ద అంటే పురుషోత్తముడు. వాళ్ళు ఎవరు? పురుషోత్తముడు. నమ్మాలి వారు పురుషోత్తం భగవంతుడితో ఏమన్నాడంటే, ఓ పెరిమాళ్ళు పెరిమాళ్ళు, ఇంతకాలం నువ్వు వేరు నేను వేరు అనుకున్నాను, ఇంతకాలం నువ్వు వేరు నేను వేరు అనుకున్నాను, ఇంతకాలం నువ్వు వేరు నేను వేరు నువ్వు వేరు అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది. ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు తెలిసింది. ఎప్పుడు తెలిసింది? నిన్ను తెలుసుకున్నాక తెలిసింది. ఏమని తెలిసింది? నువ్వు నవ్వు నేను లేరు. నిన్ను తెలుసుకునే వరకు నువ్వు ఉన్నావు నేను ఉన్నాను అనుకునేవాడు. నిన్ను తెలుసుకున్నాక అనిపించింది అసలు నేను లేరు. అంటే ఇక్కడ ఇంకా తెరసిన ప్రయోజనం కానీ, ఇక్కడ తెరసిన ఉంటే తెరసిన ప్రెజర్ వస్తుంది, ఇక్కడ తెరసిన అంటే తెరసిన పెయిన్ వస్తుంది. నీకు అర్థమవుతుందా? ఎవడైతే దైవం అనుభవంలోకి తెచ్చుకున్నాడో వాడికి తెరసిన పెయిన్ అనదు, తెరసిన ప్రెజర్ అనదు. ఇంకా ఇక్కడ తెరసిన పత్తా లేకుండా వెళ్ళిపోయాడు.